జై మహాకాల్. ఇది డిసెంబర్ 5, 2004 ఈవినింగ్ 7 o'clock హైదరాబాద్లో జరిగిన సోలార్ సిస్టమ్. జయ మహాకాల్.
స్కీము, ఫ్లూటో స్కీము, మెక్సియం స్కీము, రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అందులో వీఆర్ ఇంట్రెస్టెడ్ ఉన్నాయండి ఎర్త్ స్కీమ్. ఎర్త్ స్కీమ్ లో ఎన్ని చైన్స్ ఉన్నాయి? 7 చైన్స్ ఉన్నాయి. ఈ 7 చైన్స్ లో ఒక చైన్ లో 7 గ్లోబ్స్ ఉంటాయి. ఇంతవరకు అర్థమైంది కదా. అంటే నౌ వి ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఇన్ ది 7 గ్లోబ్స్ ఆఫ్ ఏ. అంటే 10 స్కీమ్స్ మేక్ వన్ సోలార్ సిస్టమ్. అందులోంచి మనం ఎర్త్ స్కీమ్ లోకి వచ్చాం. ఎర్త్ స్కీమ్ నుంచి దేర్ ఆర్ 7 చైన్స్ అనే స్కీమ్. ఆ 7 చైన్ నుంచి ఒక చైన్ లోకి వచ్చాం మనం. ఆ ఒక చైన్ ని మనం ప్రస్తుతం 4th చైన్ అది ఎర్త్ స్కీమ్ అంటాం. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, మనం 4th చైన్ లో ఉన్నాము. ఎర్త్ స్కీమ్ యొక్క 4th చైన్ లో ఉన్నాము. ఇంకా ఈ 4th చైన్ లో దేర్ ఆర్ 7 గ్లోబ్స్. ఇది కూడా తెలుసు కదా మీకు. ఇందులో లైఫ్ 3rd చైన్ నుంచి వచ్చింది. ఎన్ని రకాల లైఫ్ వేవ్స్ ఉంటాయంటే 13 రకాల లైఫ్ వేవ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఆ 13 రకాలు కూడా ఇంకా మనం పట్టించుకోవద్దు. వి విల్ టాక్ ఓన్లీ అబౌట్ అవర్ వేవ్స్, ద హ్యూమన్ లైఫ్ వేవ్. అంతేకా హ్యూమన్ లైఫ్ వేవ్ ప్రస్తుతం ఎక్కడుంది? డీలో ఉంది. 4th చైన్ యొక్క డీ గ్లోబ్ లో ఉంది. దట్ ఈస్ ద పాయింట్ వేర్ వీఆర్ నౌ. ఈ ఎర్త్ చైన్ లో డీ ఈస్ ది ప్లానెట్ ఎర్త్, సి ఈస్ ప్లానెట్ మార్స్, ఈస్ ప్లానెట్ మెర్క్యూరీ. ఇవన్నీ 3 కూడా భౌతిక జగత్తులో మన కంటికి కనిపించేటువంటి గ్రహాలు. మరి మిగతా గ్రహాలు జూపిటర్, వీనస్, ఇవన్నీ కూడా దే హావ్ గాట్ దేర్ ఓన్ స్కీమ్స్. అర్థమవుతున్న స్కీమ్ అంటే అర్థం ఏంటో, అది వేరే ఎవల్యూషన్ స్కీమ్ లో ఉన్నాయి. ఎర్త్ చైన్ యొక్క ఎవల్యూషనరీ స్కీమ్ లో మనం ఉన్నాం ప్రస్తుతం. మనం ఉన్నటువంటి క్లాస్ ఏంటి అంటే ఎర్త్ స్కీమ్ యొక్క 4th చైన్ యొక్క డీ గ్లోబ్ లో ఉన్నాం. డీ గ్లోబ్ లో మనం ఉన్నాము అంటే ఏమేమి జరిగి ఉండాలి? ఏ నుంచి ఈ గ్లోబ్ లో మనం హ్యూమన్ బీయింగ్స్ గా ఉన్నాము అంటే కిందటి గ్లోబ్ లో ఎలా ఉండి ఉంటాం మనం? దాని కిందన అది అన్ని చోట్ల అది వర్తిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఒక చైన్కే కాదు, సబ్ డివిజన్స్ కూడా వర్తిస్తుంది అరువులు. అంతేత అక్కడి నుంచి లైఫ్ స్ట్రీమ్ ఎక్కడి నుంచి థర్డ్ చైన్ నుంచి వచ్చింది. కనిపిస్తున్న వేలు తెచ్చుకుంది. మీకు చెప్తున్న పాయింట్ ఏంటి అంటే ఆ ఏ పైన ఉన్నటువంటి లైఫ్ స్ట్రీమ్ అక్కడి నుంచి కిందకి అలా వచ్చింది ఫాలో అదిగో అక్కడి నుంచి అలా ఓకే గివి అదే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందండి. అక్కడి నుంచి వచ్చినటువంటి లైఫ్ స్ట్రీమ్ ఇలా ఒక రౌండ్ రెండు రౌండ్లు మూడు రౌండ్లు పూర్తి చేసి నాలుగో రౌండ్ లో ఉంది ఇప్పుడు మనం. ఇది అర్థమైందమైతే ఇప్పుడు ఒక్కొక్క రౌండ్ లో అది అలా తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క ప్లానెట్ ని యాక్టివేట్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క ప్లానెట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది, లయం అవుతూ ఉంటుంది, యాక్టివేట్ అవుతూ ఉంటుంది, లయం అవుతూ ఉంటుంది, యాక్టివేట్ అవుతూ ఉంటుంది, లయం అవుతూ ఉంటుంది. అలాంటివి సెవెన్ ఉంటే ఒక రౌండ్ పూర్తవుతుంది. అలాంటి సెవెన్ రౌండ్స్ అక్కడ చూపిస్తున్నాం మనం. చూపించి సెవెన్ రౌండ్స్ పూర్తయిపోగానే ఇట్ గోస్ ఇంటు ది సిక్స్త్ చైన్. ఫోర్త్ చైన్ నుంచి సిక్స్త్ చైన్ కి వెళ్తుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకా మన ఎవల్యూషన్ స్కీమ్ గురించి అర్థం చేసుకోండి. మీరు ఒక రౌండ్ లో ఫోర్త్ రౌండ్ లోనే మనం తీసుకున్నాం. ఫోర్త్ రౌండ్ లో మనం ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నాము అంటే ఫోర్త్ రౌండ్ లో ఏ ప్లానెట్స్ యొక్క ఎవల్యూషన్ పార్ట్ మనం పూర్తి చేసేసుకున్నాం? గ్లోబ్ ఏ, గ్లోబ్ బి, గ్లోబ్ సి పూర్తి చేసేసుకున్నాం మనం. పూర్తి చేసేసుకున్నాక మన ప్లానెట్ ఎర్త్ లో ఫోర్త్ రౌండ్ లో ఫోర్త్ గ్లోబ్ లో ఉన్నాం. కెన్ యూ ఐడెంటిఫై దట్ స్క్వేర్ ఇన్ దట్ సెంట్రల్ స్క్వేర్? ఫోర్త్ రౌండ్ లో 1, 2, 3 ఫోర్త్ గ్లోబ్ రైట్ ఆ బిట్ లో ఉన్నాం మనం. ఆ స్మాల్ స్క్వేర్ ఈజ్ అవర్ ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషన్. ఈ ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషన్ లో హ్యుమానిటీ 7 సార్లు పుట్టి చేస్తుంది. ఒక రౌండ్ లో ఒక గ్లోబ్ ఐడెంటిఫై చేసాం కదా స్క్వేర్, ఆ స్క్వేర్ లో మళ్ళా ఈ 7 ఉంటాయి. మళ్ళా ఆ 7 ని మనం ఏం చెప్తామంటే ద రూట్ రేసిస్ ఆఫ్ ఎర్త్ చైన్ అంటాం మనం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్లానెట్ ఎర్త్ లో మనం ఎన్ని రూట్ రేసెస్ అయిపోయాయి అంటే చెప్తున్నది 4 రూట్ రేసెస్ అయిపోయాయి అంటుంది. ఫస్ట్ రూట్ రేస్, సెకండ్ రూట్ రేస్, ఫస్ట్ రూట్ రేస్ ఉద్భవించింది, లయం అయిపోయింది, మళ్ళీ ఉద్భవించి ప్లానెట్ ఎర్త్ ఏమలే, ప్లానెట్ ఎర్త్ లో ఉన్నటువంటి హ్యుమానిటీ ఉద్భవించింది, లయం అయిపోయింది, ఉద్భవించింది, లయం అయిపోయింది. అలా ఎన్నిసార్లు జరిగింది? 4 సార్లు జరిగింది. ఇప్పుడు మనం 5వ దాంట్లో ఉన్నాం. 4 అయిపోయాయి, 5వ దాంట్లో ఉన్నాం మనం. అంటే ఏంటి, మిడిల్ పాయింట్ కంటే మనం కొంచెం ముందుకు వచ్చాం. మనం చాలా పెద్ద ముందుకు రాలేదు. దీని తర్వాత ఇంకా ఆ స్మాల్ ప్యాచ్ ఆఫ్ ద స్క్వేర్ దాటాలి అంటే ఇంకా ఏమవ్వాలి? 5th రూట్ రేస్ పూర్తవ్వాలి, 6th రూట్రేస్ పూర్తవ్వాలి, 7th రూట్రేస్ పూర్తయ్యాక ఆ నెక్స్ట్ ప్యాచ్ తెలుస్తుంది. అది ఇంతవరకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ డయాగ్రామ్ ఇది ఇంకా క్లియర్ గట్టిగా చెప్పాడు ఎక్కడున్నాము మనం అని. ఆ 4th రౌండ్ కనిపిస్తుంది కదా, బ్లాక్ చేసింది. ఆ 4th రౌండ్ లో రూట్ రేసెస్ చెప్తున్నాడు. 1st రూట్ రేస్ అయిపోయింది, 2nd రూట్ రేసెస్ అయిపోయింది, 3rd రూట్రేస్ అయిపోయింది, 4th రూట్రేస్ అయిపోయింది, 5th లో ఉన్నాం. ఇంకా అవ్వవలసినవి ఏంటి? 6th, 7th అయిపోతే ఇంత ఎవల్యూషన్ కోసం నెక్స్ట్. దీన్ని ఒక మొత్తం మన స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఎర్త్ స్కీమ్ ఏదో అనుకోండి. మనం ఏ స్కీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? ఎర్త్ స్కీమ్ గురించి మాట్లాడుకుంటే అది 1st రౌండ్. అంటే 1st రౌండ్ ఏ స్కీమ్ చెప్తుంది? ఎర్త్ యొక్క 1st చైన్ నుంచి 7th చైన్ వరకు చెప్తున్నాం. అంటే ఒక స్కీమ్ లో ఎన్ని చైన్స్ ఉన్నాయి? అది ఆ 7 చైన్స్. అంటే ఇందాక మనం నేర్చుకున్న మొత్తం నాలెడ్జ్ ని టోటల్ గా ఒక పిక్చర్ లో చూపిస్తున్నాడు. అదే కదా 1 ఎర్త్ స్కీమ్ కంటెంట్. అందులో ఎర్త్ చైన్ ఎన్నో స్కీమ్స్ చెందుతుంది అని, ఎర్త్ మనం ఉన్నటువంటి ఎర్త్ ఎన్నో చైన్ కి సంబంధించింది. ఆ బ్లాక్ డాట్ ఈస్ దట్ వన్. దాని తర్వాత కిందకు వచ్చాం. ఈ కిందకు వచ్చినప్పుడు ఏం చెప్తున్నాం మనం, ఆ చైన్ లో ఉన్నటువంటి రౌండ్స్ చెప్పుకుంటున్నాం మనం. ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఒక్కొక్క 7 times ఉంటాయి కదా, అంతేత 49 రౌండ్స్. కానీ 49 రౌండ్స్ దేనికి చెందింది? ఎర్త్ చైన్ కి చెందింది. ఓకే, ఆ ఫోర్త్ చైన్ లో 49 రౌండ్స్ ఉన్నాయి. ఆ 49 రౌండ్స్ లో ఒక్కొక్క రౌండ్ లో మళ్ళీ 7 గ్లోబ్స్ ఉంటాయి కదా. ఆ 7 గ్లోబ్స్ అంటే 49 × 7 = 343. ఆ 343 గ్లోబ్ పీరియడ్స్ 7 చైన్స్ లోనే ఉంటాయి. అంటే స్టార్టింగ్ చైన్ నుంచి 7th చైన్ కి వెళ్తే 343 గ్లోబ్స్ వస్తాయి మనకి. అందులో మనం ఉన్న గ్లోబ్ ఎక్కడ ఉందో బ్లాక్ డాట్ కి చూపించాడు, చూపించండి అది అక్కడ ఉందా మనం. అర్థమవుతుందా? గ్లోబ్స్ అక్కడ ఉన్నాం. ఈ గ్లోబ్స్ లో ఒక్కొక్క గ్లోబ్ లో ఎన్ని రూట్ రేసెస్ వస్తాయని చెప్తున్నా? 7 వస్తాయి కదా. అంతేత మొత్తం ఎన్ని రూట్ రేసెస్ వస్తాయి? 7 × 343 2401 రూట్ రేసెస్. హ్యుమానిటీ యొక్క ఎవల్యూషన్ లో ఆ ఒకటి కాస్త మీరు పక్కన పెట్టగలిగితే మళ్ళీ మనకు వచ్చే సంఖ్య ఎంత? 24 కదా. గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఆ 24 యాక్చువల్ గా ఈ రూట్ రేసెస్ గురించి చెప్తుంది మనకి. అంటే స్టార్టింగ్ పాయింట్ లో ఎక్కడెక్కడో ఒక రూట్ రేస్ వస్తుంది. స్టార్టింగ్ లో పైన పెట్టమా? స్టార్టింగ్ రూట్ రేసెస్ అక్కడెక్కడో స్టార్ట్ అవుతుంది పైన కదా. రూట్ రేసెస్ అన్ని ఎండ్ అవుతాయి, కిందకు వస్తుంది ఆ బ్యాండ్ లో. ఆ కిందకి వెళ్తే మొత్తం హ్యుమానిటీ స్కీమ్ బయటకు వస్తుంది. ఇది క్లియర్ అయింది కదా. కానీ ఆ మధ్యలో ఎన్ని ఉన్నాయి? 2401 రూట్ రేసెస్ ఉన్నాయి. కానీ రూట్ రేసెస్ లో ఎవ్రీ రూట్ రేస్ హ్యాస్ అగైన్ సబ్ 7 సబ్ రేసెస్ అని చెప్పి 2400 × 7 ఆ సబ్ రేసెస్ లో ఆ బిగ్ పాయింట్ ఎక్కడున్నామో చూసుకోండి. మనం ఎక్కడున్నాము? 4th and 6th సబ్ రేసెస్ ఆఫ్ ది 6th రూట్ రేస్ అక్కడెక్కడో ఉంది పాయింట్. అంటే ముందు ఎంత వెళ్ళిపోయిందో చూడండి, రాబోయేది ఎంత ఉన్నదో చూడండి. ఇదంతా కూడా ఎర్త్ స్కీమ్. ఈ ఎర్త్ స్కీమ్ కాకుండా ఈ సోలార్ సిస్టమ్ లో ఇంకా 9 స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి స్కీమ్ కి కూడా ఆ స్కీమ్ కాకుండా ఇంకా 9 ఉంటాయి. అవునా? ఈ 9 అనే నవగ్రహాలు అక్కడి నుంచి వస్తాయి. గ్రహాలు అంటే ఈ ప్లానెట్స్ అని పర్మనెంట్ గా ముద్ర వేయటం కాదు, గ్రహించేది అని అర్థం. అంతేత ఆ స్కీమ్ కి వెళ్తే మన ఎర్త్ ఒక గ్రహం అయిపోతుంది. జూపిటరే ఉందనుకోండి, జూపిటర్ స్కీమ్. ఇది అర్థమవుతుంది నేను చెప్పాను మాట. జూపిటర్ స్కీమ్ లో కూడా 9 గ్రహాలు ఉంటాయి. కానీ ఆ 9 గ్రహాల్లో జూపిటర్ గురించి మాట్లాడమను, అక్కడ ఎర్త్ వచ్చేస్తుంది జూపిటర్ బదులు. ఎర్త్ స్కీమ్ లో ఎర్త్ లేదు ఎక్కడ. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ దేర్, యువర్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎర్త్. అంతేత మిగతా స్కీమ్స్ నుంచి వచ్చేటటువంటి గ్రహాల యొక్క వాటింటారు నాలెడ్జ్, ఆ ఎనర్జీ మనకి ఇంపార్టెంట్ తప్ప. ఇంకా ఎక్కడున్నావు అర్థమవుతుంది కదా మీకు. ఒక్కసారి అది పెన్సిల్ పెట్టామా రూట్ రేసెస్ లో, అక్కడెక్కడో ఉన్నాము. అక్కడ ఉండే ఉన్నటువంటి మనము తీసామండి కాదు. సైంటిఫిక్ నాలెడ్జ్ అది డెవలప్ అవటం అంటే అర్థం ఏంటి? మనం ఎక్కడున్నామో తెలిస్తే, నేను ఎవరినో తెలిస్తే, ఎందుకున్నామో తెలిస్తే, యూ కెన్ టేక్ ఏ కరెక్ట్ డెసిషన్. ఆ డెసిషన్ తీసుకోవాలి అంటే మళ్ళీ అదే పెట్టామా? ఆ బిట్ మనకు తెలియాలి, ఆ బిందువు. ఆ బిందువు ఏంటి? 4th రూట్ రేస్ అయిపోయి 5th రూట్ రేస్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ క్లాసెస్ ఇదంతా ఎందుకు అంటే 5th రూట్ రేస్ నుంచి 6th రూట్ రేస్ కు వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడతాయి. హ్యుమానిటీ గురించి అర్థమయ్యి, ఎవల్యూషన్ స్కీమ్ అర్థమయ్యి, మేము 6th రూట్ రేస్ వెళ్ళాలి అనుకున్నటువంటి వాడికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, బీఎస్సీ చదివిన తర్వాత మేము ఎంఎస్సీకి వెళ్తాము అనుకున్న వాడికి ఏ యూనివర్సిటీ ఎక్కడుంది, ఏ యూనివర్సిటీలో నాకు సీటు రావచ్చు, కామర్స్ బాగా చెప్పేటటువంటి చోటుకి వెళ్ళాలా, సైన్స్ బాగా అర్థమవుతుంది కదా లాజిక్. ఆ నిర్ణయాలన్నీ తీసుకునేటటువంటి నాలెడ్జ్ ఇదంతా కూడా ఇవల్యూషన్ స్కీమ్ లో కాదు. మేము ఎలా ఉన్నవాళ్ళం అలాగే జీవిస్తాం, మాకు ఇదంతా అనవసరం, ఏమీ కొంపలు అంటుకుపో, అది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇట్ గోజ్ ఆన్, ది ఎవల్యూషన్ గోజ్ ఆన్. ఆ ఎవల్యూషనరీ స్కీమ్ లో మీ ఏ పార్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ సేకరించాలో అది మీరు ఈ యాక్టివిటీ చూపిస్తే ఇట్ టేక్స్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. ఈ యాక్టివిటీ మీరు చూపించలేదనుకోండి అదేం చేస్తుంది, అది అంటే ఏంటి, దట్ విచ్ ఈస్ ఇవాల్వింగ్ ఇన్ యూ, అంటే దాన్ని మనం ఏం చెప్తాం, క్షేత్రజ్ఞ. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు అవంతా కూడా క్షేత్రజ్ఞుడి యొక్క నిర్ణయాలు కాదు అని అర్థమవుతుంది కదా. మన బాడీలో ఏదో ఒక ఇవాల్వ్ అవుతుందో దాని గురించి అసలు మనం మాట్లాడుకోవటం లేదు, దాని గురించి అసలు ఏ ఎడ్యుకేషన్ చెప్పటం లేదు, దాని గురించి మనకి ఏ అవగాహన లేదు. కానీ అసలు ఈ బాడీస్ అక్కడ ఎలాగొస్తే 7 రూట్ రేసెస్, 7 సబ్ రేసెస్, 7 చైన్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. అలాగే మనకి కూడా 7 లేయర్స్ ఉన్నాయి కదా. ఆ 7 లేయర్స్ లో ఏ లేయర్ ని నువ్వు ఉపయోగించుకుంటున్నావు? నువ్వు అంటే ఎవడు? క్షేత్రజ్ఞుడు, ద వన్ హూ ఇస్ ఇవాల్వింగ్. చెప్పండి, మనం ఏమైనా ఉపయోగించుకుంటున్నాము, లేకపోతే దాని ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తున్నాం? అంటే అసలు ఎవల్యూషన్ గురించి కానీ, ఎవల్యూషన్ దాని గురించి కానీ మనం ఏం పట్టించుకోవటం లేదు. పట్టించుకోకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా మంది నన్ను ఏమడుగుతారంటే పట్టించుకోకపోతే ఏమవుతుందండి, యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చినప్పుడు ఆ సిలబస్ చదువుతున్న వాడికే టెన్షన్, చదువుకోని వాడికి హాయిగా ఆడుకోవచ్చు వాడు కదా. ఆ కోర్స్ ఏం వాడు చేయటం లేదనుకోండి, పరీక్ష రోజులు వచ్చాయి, వాడేదో పరీక్ష రోజులు వచ్చేసాయని వణికిపోక్కర్లేదు, గాభరా పడిపోక్కర్లేదు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, మాకు ఎవల్యూషనరీ స్కీమ్ అర్థమైంది. ఐ వాంట్ టు టేక్ అప్ ద ఎవల్యూషన్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ టు మై హ్యాండ్స్. అంటే చాలు, ఏ పిచ్చి పిచ్చి నడకలే అని నడిస్తే ఈ మధ్య నుంచి మీరు చూసుకున్నారనుకోండి, ఒకసారి ఆ లాస్ట్ ఎడ్జిలో స్టే పెట్టమని, బొమ్మ కోన్ యొక్క లాస్ట్ ఎడ్జిలో, లాస్ట్ ఎడ్జ్ అర్థమవుతుంది, అక్కడి నుంచి మనం బయటకు వస్తాం. ఎక్కడ ఎంటర్ అయ్యాము? ఈ బిట్ యొక్క ఫస్ట్ పాయింట్ వెళ్ళి అక్కడ ఎంటర్ అయ్యాం మనం. ఎక్కడ బయటకు వస్తాం? అక్కడి నుంచి బయటకు వస్తాం. ఇన్ న్యాచురల్ కోర్స్ ఆఫ్ టైం, వీ డోంట్ నో హౌ మెనీ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ ఇట్ విల్ టేక్, బట్ జరుగుతుంది అది. అన్ని క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ కాకుండా ఒక 5 ఇయర్స్ లోను 6 ఇయర్స్ లోను మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేయచ్చు. అదే ఆల్ ది స్పిరిచువలిస్ట్ ఆర్ గురూస్ ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ మెడిటేషన్. కానీ ఇది కానీ ఏంటంటే మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారా? ఎప్పుడు? ఇన్ దీస్ 4 ఆర్ 5 ఇయర్స్ ఆర్ ఆఫ్టర్ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్, మీ ఇష్టం అది. అంచేది ఇదంతా, ఈ నాలెడ్జ్ అంతా కూడా దేని మీద బేసిస్ ఏంటుంది అంటే హూ యు ఆర్ అండ్ వాట్ యు వాంట్ టు డూ. అంటే ఐఎమ్ ఏ సోల్, ఐఎమ్ ఇవాల్వింగ్. ఆ ఇవాల్వింగ్ లో అనేక రకాలైనటువంటి రీజన్స్ వల్ల ఈ ఫ్యామిలీ లైఫ్ కానీ, ఈ పిల్లలు కానీ, వాళ్ళు కానీ నాకు వస్తున్నారు, ఈ ఫైనాన్షియల్ స్ట్రెయిన్స్ కానీ, ఈ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ కానీ, యువర్ స్పెషల్ టాలెంట్స్ కానీ, యువర్ నెగటివ్ టాలెంట్స్ కానీ, ఇవంతా ఎందుకు వస్తున్నాయంటే మనం ఏ రూట్ రేస్ లో ఉన్నామో, ఏ సబ్ రేస్ లో ఉన్నామో దానికి తగిన ఎడ్యుకేషన్ కోసం వస్తున్నాయి. మనం ఏ రూట్ రేస్ లో ఉన్నాం? 5th రూట్ రేస్ లో ఉన్నాం. ఏ సబ్ రేస్ లో ఉన్నాం? 5th సబ్ రేస్ లో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలి మనం? 5th రూట్ రేస్ లో 6th సబ్ రేస్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ అది. దాని తర్వాత బయటకు వెళ్తాం ఎప్పుడో. కానీ అంతా ఎప్పుడు బయటకు వెళ్ళగలరు మీరు? సబ్ రేసెస్ దాటుకుంటే వెళ్తేనే. సడన్ జంప్ ఏం నువ్వు చేయలేవు, కానీ నువ్వేం చేయగలవు? నీ ఎవల్యూషన్ ని స్పీడప్ చేసుకోవచ్చు. ఈ ఎవల్యూషన్ ని స్పీడప్ చేసుకోవటానికి ప్రాణాయామ ఇస్ ద టెక్నిక్. ఆ ప్రాణాయామాలు ఏం చేస్తున్నారు, ఎక్కడవుతే ఎలాగో చే సృష్టిలో స్కీమ్స్ ఉన్నాయో మన బాడీలో కూడా ఆ స్కీమ్స్ కి రిలేటెడ్ చక్రాలు ఉన్నాయి. నిన్న మీరు యాస్ట్రల్ ట్రావెలింగ్ చూశారు, మీరు గుర్తుందా? మీరు ఎంతమంది చూశారు యాస్ట్రల్ ట్రావెలింగ్? అర్థమైంది కదా, ఎలా చేయాలో అర్థం చేసుకోండి. చేయటం తెలియటము చేయటము ఏది కష్టం కాదు లైఫ్ లో, మీరు అర్థం చేసుకోండి. ఇఫ్ యూ నో ది టెక్నాలజీ ఆఫ్ ఇట్, ఇఫ్ యూ డోంట్ నో ఎంత మిరకల్ గా ఉంటుందో. మనం అబోరిజినల్ ట్రైబ్స్ లోకి వెళ్ళిపోయి ఆఫ్రికన్ జంగల్స్ లో టార్చిలేట్ కూడనివన్నీ కప్పుకునే లైట్ వేస్తాం అనుకో, ఇంకేముంది? నువ్వు దేవుడివి, భగవంతుడివి, ఇంకా చీకట్లో లైట్ వచ్చేస్తుంది కదా. కానీ తెలుస్తున్నావు నవ్వుకుంటాడు, ఏముంది అక్కడ? ఎనీ స్మాల్ చైల్డ్ ఏంటి ఎగ్జాంపుల్ అర్థమవుతుందా? అంతే యాస్ట్రల్ ట్రావెలింగ్, గోయింగ్ టు దోస్ ప్లానెట్స్ ఇన్ దిస్, ఎనీవన్ కెన్ డూ ఇన్ దిస్ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్. కానీ చేయటానికి కండిషన్ ఏంటి అంటే, ఫస్ట్ యువర్ థాట్స్ మస్ట్ స్టాప్. మీ ఆలోచనలు మీరు ఆపుకోలేకపోతే నేను చేయలేవండి అంటారు. మీరు ఎందుకు అంత అబద్ధం చెప్తారో నాకు తెలియదు, పరీక్ష రాస్తున్నప్పుడు. మీరు ఏం దేని గురించి ఆలోచిస్తుంటారు? ఇంట్లో ఏం జరుగుతుందోనా, లేకపోతే అక్కడ దేని గురించి? ఎంతవరకు పరీక్ష అయిపోయేంత వరకు? ఇంకా చాలా మంది రాయగలిగేవాళ్ళు అంటే ఇంకా ఆగండి సార్, చేయగలుగుతున్నారు కదా, ఎందుకు చేయగలుగుతున్నారు? యూ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ టు రైట్. మెడిటేషన్ అది మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, యూ డోంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ వాట్ టు మెడిటేట్. అందుకు బోర్ కొడుతుంది మీకు. మీకు అర్థమైపోతే గ్యారంటీగా బోర్ కొట్టదు అది. ఇంకా మీకు బయటికి రాలేరు అసలు, అది ఉండండి సార్ ఇంకసేపు ఉంటాను అంటావు. కానీ కళ్ళు మూసి కూర్చొని నటించాలంటే ఎవరికైనా బోరే, ఎవరికైతే ఎవరికైనా బోరే అండి. కూర్చున్నారు ఎంతసేపు కూర్చుందో, పని పాట లేకుండా. కానీ ఇఫ్ యూ హ్యావ్ వర్క్ టు డూ, ఆ పని పూర్తి అయినంతవరకు నువ్వు బయటికి రావు కదా. లాజిక్ అర్థమవుతుందా? అందుకే నాలెడ్జ్ తెలియాలి మీకు. ఫస్ట్ రూట్ రేస్ లో మీరు ఏం నేర్చుకున్నారు, సెకండ్ రూట్ రేస్ లో మీరు ఏం నేర్చుకున్నారు, ఫోర్త్ రూట్ రేస్ లో మీరు ఏం నేర్చుకున్నారు. ఏ క్వాలిటీస్ మనం నేర్చుకున్నాం, అసలు ఆ సోల్ ఏం నేర్చుకోవటానికి వస్తుంది? డి యూ థింక్ ఇట్ కమ్స్ డౌన్ టు ఎయిట్ గులాబ్ జామున్స్ అండ్ సమ్ వడాస్ ఆర్ సంథింగ్? డి యూ థింక్ ఇట్ కమ్స్ ఫర్ దట్? ఎవిడెంట్లీ నో. లేదు, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవాలి, నేను పొలిటీషియన్ అయిపోవాలి అనుకుంటున్నది అనుకుంటుందేమో. If it has something to learn from that politics, being president is not interesting. కానీ ప్రెసిడెంట్షిప్ కోసం చేసే ప్రయత్నాలతో ఏదైనా నాలెడ్జ్ అది సంపాదించుకుంటే ఆ నాలెడ్జ్ దానికి ఇంపార్టెంట్. అందుకే యాస్ట్రల్ ట్రావెలింగ్ లో నిన్న సిడి మళ్ళా మీరు ఆ యాంగిల్ లో జాగ్రత్తగా చూడండి. సెకండ్ పార్ట్ లో ఈ టాక్స్ అబౌట్ నాలెడ్జ్. చేత నాకు యాస్ట్రల్ ట్రావెల్ చేయాలని ఉంది మాస్టర్. ఏం కదలతం లేదండి, అది ఏదో ఇలా వింగ్ అని చూపించాడు ఇలా. ఏమీ అవసరం లేదండి. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ ఇయ్యని అడిగారనుకోండి, ఇచ్చేస్తాడు ఎవరు? చెప్పాలా నువ్వు? నువ్వు యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి అని అనుకుని ఎక్కడికి వెళ్ళాలో చెప్పకపోతే అది ఎక్కడ పోతున్నది కదా. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఫిజికల్ ప్లేన్లోనే, ఫిజికల్ ఎర్త్లోనే నువ్వు ఓ దేవాలయానికి కానీ ఓ తీర్థక్షేత్రానికి కానీ ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళలేని, భౌతిక జగత్తులో వెళ్ళవలసినవి చూడవలసినవి. అవేమీ చూడకుండా నువ్వు యాస్ట్రల్ ప్లేన్లో నువ్వు ఏదైనా చూసుకుని ఏమర్థం అవుతుంది? ఎక్స్రేలు ఉన్నాయి, మనం చూస్తాం ఎక్స్రే, డాక్టర్లు చూస్తాడు, తేడా ఉందా? మనం చూస్తే ఏం కనిపిస్తుంది? వికిపీకోవాల్సిందే, ఏమీ అర్థం కాదు మనకి. డాక్టర్ చూస్తే ఎంత నాలెడ్జ్ వస్తుంది? ఎందుకు వచ్చింది డాక్టర్ గారు చూడగానే? నాలెడ్జ్. ఇంతే మీరు యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి, యాస్ట్రల్ ట్రావెల్తో మీరు ఏం నేర్చుకోవాలి, అదేదో సైట్ సీయింగ్ లాగా భలే ఉంటుంది అండి, అలా వెళ్ళిపోతా ఉండి మా పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలండి, నేను కడుపు మూసుకుని అలా వెళ్ళిపోతాను. వెళ్ళలేవు, ఇట్ వాంట్ ఎలా చేస్తుందో, ఎందుకు మనం చేయలేము. కానీ ఇందుకే చెప్తున్నాను, కరెక్ట్ గా కనుక తీసుకుంటే యూ కెన్ గో టు యర్ సాటర్న్ స్కీమ్ త్రూ ప్రాణాయామ. మన బాడీలో సాటర్న్ స్కీమ్ ఎక్కడుంది? మూలాధారణ. ఇంకా మూలాధారంలో ఉన్నటువంటి నాలుగు దళాల్లోకి కనుక నీకు నాలెడ్జ్ ఉండి ఆ దళాల్లో కనుక నువ్వు ప్రవేశిస్తే అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావు. ఇది ఇంతే ఇంతే కదా మాస్టర్, నేను కళ్ళు మూసుకుని అక్కడ ఆ దళాల్లోకి, ఎక్కడుంది ఆ దళం? ఎక్కడుంది? బేస్ ఆఫ్ ద రూట్ లో ఉందండి, నేను పుస్తకాల్లో చదివానండి. కరెక్ట్, అది మీరు ఆలోచించండి. అది ఇంతే తాక్షలకి ఇప్పటి కనిపించేసేది, అది అక్కడ లేదు. అది ఎక్కడుంది? మీ యాస్ట్రల్ బాడీలో ఉంది. అది ఈ సృష్టి శరీరంలో ఉన్న ఈ చక్రాలన్నీ కూడా, లేకపోతే ఈ వాట్ యూ కాల్ ఇట్ ద ఇథరిక్ బాడీ. అంటే మీరు చూశారో లేదో, మనిషి లాంటి బాడీయే బయటకు వచ్చింది, అక్కడ కూర్చున్న లాంటిదే బయటకు వచ్చింది. ఇంకేంటే మనం, నేను మీతో కూడా చెప్పాను, నేను ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి చెప్తూ పతంజలి యోగ సూత్రాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఖచ్చితంగా మన బాడీ ఎలా ఉందో కూర్చున్నప్పుడు అలాగే ఒక 1 ఇంచ్ 3 ఇంచెస్ థిక్నెస్ లో కాంటూర్ లాగా ఫామ్ అవుతుంది. అది బయటకు వెళ్తుంది, ఇది ఇక్కడే ఉంటుంది. అది డిటాచ్మెంట్ అనమాట. యూ కెన్ డిటాచ్ వన్ బాడీ టు అనదర్ బాడీ టు అనదర్ బాడీ ఇంటూ అనదర్ బాడీ ఇంటూ అనదర్ బాడీ. దాంతో డిటాచ్ అయిపోతుందా? నువ్వేమైనా ప్రయత్నం చేయాలా? నేను ఇలా కూర్చుని ఈ చొక్క బయటకు వచ్చేయాలి, ఈ చొక్క బయటకు వచ్చేయాలి, ఈ చొక్క బయటకు వెళ్ళిపోవాలి, ఈ చొక్క బయటకు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతున్నా? కానీ నేను అనుకున్నాక ఏం చేయాలి? దానికి ఒక ప్రాసెస్ ఉంది. సో డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్. డిటాచ్ చేసి దీన్ని మరి అది నేర్చుకోవాలి మనం. అది ఎవరు నేర్పుతాడు? ఈజ్ ఇట్ సో ఈజీ? అర్థమవుతుందా? డిజైర్స్ చాలా ఎక్కువనే మనం ఆఫ్లైన్కి వెళ్ళిపోతాం, శని గ్రహంలోకి వెళ్ళిపోయి చూసేద్దాం, జూపిటర్ గ్రహంలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. కానీ వెళ్ళిపోయి చూసేస్తే నువ్వు చూసే సెకండ్ వాట్ వే యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్? కెన్ యూ యూజ్ దట్ నాలెడ్జ్? భౌతిక జగత్తులోనే, ఫిజికల్ ప్లేన్లోనే మనకి కావలసినటువంటి ఎనర్జీ ప్యాకెట్స్ ఉన్నాయి తీర్థక్షేత్రాలు అనేటటువంటి పేరుతో. అనేక హైలీ ఛార్జెడ్ సెంటర్స్ ఉన్నాయి. గురువు సమాధిన్నే కూడా హైలీ ఛార్జెడ్ సెంటర్స్. మదర్ చెప్తుంది, అసలు అరవిందో పాండిచేరిలో ఉన్నాడు అన్నదానికి పెద్ద ప్రూఫ్ ఏంటి అంటే, 2 మైల్స్ టు ద ఓషన్. పాండిచేరి సముద్ర పొడ్డున ఉంది కనుక ఓషన్ లో 2 మైళ్ళ దూరంలో ఉండగానే she could use to contact the aura. అంటే ఏంటి, ఆ మహా వ్యక్తులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆరాతో సర్చార్జ్ అయిపోయి ఉంటుంది. అది మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? దేర్ ఆర్ సమ్ లెక్చరర్స్, వాళ్ళ క్లాస్ మీరు వింటూ ఉంటే, మనం హార్డ్ సబ్జెక్ట్స్ లో, మ్యాథమెటిక్స్ కానీ కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ లో కొంతమంది టీచర్స్ చెప్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది, కొంతమంది చెప్తూ ఉంటే అర్థమైంది కూడా. ఆ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు ఎప్పుడైనా? విజయ్, అది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీకు ఆ ఎక్స్పీరియన్స్. అంటే కొంతమంది చెప్తూ ఉంటే చాలా కష్టమైంది కూడా చాలా సులువుగా అర్థమైపోతుంది. కొంతమంది దెన్ ఇట్ సీమ్స్ దట్ మేక్ ఇట్ ఏ పాయింట్ మేక్ ఇట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ పాసిబుల్. మీకు అర్థం కాకుండా చేయాలి అని వాళ్ళు ఒక పట్టుదలతో చెప్తున్నారా అని అనిపిస్తుంది మనకి. కారణం ఏంటంటారు, ఏం జరుగుతుంది అక్కడ? అదొకటి. ఇంకా ఇంటరాక్షన్ ఆఫ్ ఆరా, స్పీకర్ యొక్క ఆరా ఎంత మందిని తనలోకి తీసుకోగలిగితే అంతమంది ఆ పర్టికులర్ మూమెంట్ లో వాడే ఆలోచనలోనే ఉంటాడు, వాడి మైండ్ లోనే ఉంటాడు. వాడు ఇంచేత మైండ్ కెన్ వైబ్రేట్ వెరీ ఈజీలీ. ఫిజికల్ బాడీ చాలా కష్టంగా వైబ్రేట్ అవుతుంది, నీళ్లు ఫిజికల్ బాడీ కంటే ఇంకా ఈజీగా వైబ్రేట్ అవుతాయి. మైండ్ అంటే ఏం చెప్పాను నేను? ఫైర్, అగ్ని, లైఫ్ చాలా ఈజీగా వైబ్రేట్ అవుతుంది. అంచేత మన ఋషులు వాళ్ళందరూ ఏ యాంగిల్లో చెప్పుకొచ్చారు అంటే, మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే ఫిజికల్ గా నేర్చుకోక్కర్లేదు, మైండ్ లో నీకు కరెక్ట్ గా అర్థమైపోతే చాలు, అది ప్రపంచానికి అందుకుంటుంది ఆ నాలెడ్జ్. న్యూటన్స్ లా మనకి ఎందుకు అర్థమవుతుంది అంటే అలాని వాడు చాలా స్పష్టంగా అవగాహన చేసుకుని కింద దింపాడు. నౌ యు ఆర్ ఏబుల్ టు వైబ్రేట్ టు దట్ థాట్ కదా. ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మీరు చదివి అర్థం చేసుకుంటున్నారు అంటే ఏం జరిగింది అర్థం చేసుకుంటే, యు ఆర్ ఏబుల్ టు వైబ్రేట్. అది మీరు ఎంత అర్థం చేసుకున్నారు అనేది ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ లో మీ ఇచ్చే క్వశ్చన్స్ ఏంటి, మీకున్నటువంటి సిలబస్ లో ఉన్నటువంటి జ్ఞానానికి మీరు వైబ్రేట్ అవ్వగలుగుతున్నారా లేదా. మీరు ఆ క్వశ్చన్ వేయగానే మీ మైండ్ లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ పాయింట్ లో వైబ్రేషన్ సెటప్ అయిపోయి జవాబు చేయాలి కదా. ఆ జవాబు రావడానికి వాట్ ఈస్ ద ప్రోసెస్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ స్టడీయింగ్. ఒకసారి చదివారు అర్థం కాలేదు, మళ్ళీ ఏం చేస్తారు, రెండు సార్ చదువుతారు, మూడు సార్ చదువుతారు, నాలుగు సార్ చదువుతారు, ఐదు సార్ చదువుతారు, ఎంతవరకు చదువుతారు, అంటిల్ యు ఆర్ ష్యూర్ దట్ యు అండర్స్టూడ్ ద ఎంటైర్ ప్రాసెస్. ఈ సోలార్ సిస్టమ్ లో కూడా ఈ మొత్తము మీకు బ్రెయిన్ లోకి రావాలి. ఈ సబ్రేసిస్ కానీ, యూట్రేసిస్ కానీ, గ్లోపీరియస్ కానీ, రౌండ్స్ కానీ, చైన్స్ కానీ, ఒక స్ట్రీమ్ అనేటటువంటిది మీరు చాలా స్పష్టంగా అవగాహన చేసుకున్నప్పుడు గాయత్రి మంత్రము మీకు పలికేటట్టు ఈ అవగాహన లేని వాళ్ళకి పలకదు. అది అర్థమైపోతుంది కదా. అందుకు గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు అంత సర్వజనీయం చేయాల్సి వచ్చిన విషయత ఈ ఫిఫ్త్ రూట్ రేస్ లో గాయత్రి మంత్రము అంటే సోలార్ సిస్టమ్ గురించి అవగాహన కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు యాక్చువల్ గా కొంచెం మీరు మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసి చూసుకుంటే మీకు ఏమర్థమవుతుందంటే ఇది కొత్త మాటలు కాదేమో అనిపిస్తుంది. ఇదేదో మనకి తెలియంది కాదేమో అనుకో, నువ్వు నాకు తెలిసింది ఎక్కడో ఎప్పుడో ఇది విన్నాం మనం, ఎప్పుడో ఇది మన అనుభూతిలోకి ఉన్నది. దానికి కారణం ఏమిటి అంటే ఈ నాలెడ్జిని మొట్టమొదటిసారి ప్రపంచానికి అందజేసి ఈ నాలెడ్జి మిస్యూజ్ చేసిన వాళ్ళం మనము. ఏ నాలెడ్జిని, సోలార్ సిస్టమ్ యొక్క నాలెడ్జిని. ఈ యోగాన్ని నేను చాలా సార్లు మానవ జాతికి అందజేయటానికి ట్రై చేశాను. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ వివస్వాన్ మనవే ప్రా మనవి శ్వాకవేద్రి ఇలాగ వెళ్ళింది. కానీ మిల్లిమిల్లిగా ఈ నాలెడ్జ్ ఏమైంది, సకాలైన మాత యోగో నష్టపరంతట. ఈ నాలెడ్జ్ మొత్తం పోయి చివరికి ఎక్కడ వరకు వచ్చామంటే మనం ఆసనాలు ఇస్తే చాలు, ప్రాణాయామాలు ఇస్తే చాలు, నీళ్లు ఇస్తే చాలు, అదో ఒక పెద్ద మిషన్ అయిపోయింది అనమాట. మిషన్ ఆర్కే ఏంటి అంటే నువ్వు నీళ్లు తాగేవాళ్ళదా, రైతు తప్ప నేను ఉంటానే ఎక్కడి నుంచైనా ఆ ఏపీ సీరియల్తోనే స్టార్ట్ చేయాలి. కానీ యాక్చువల్ గా ద రియల్ మిషన్ ఈజ్ టు ప్రోపగేట్ నాట్ ఓన్లీ దిస్ నాలెడ్జ్, దీనికి సబ్సిడరీ నాలెడ్జ్ చాలా ఉన్నాయి. అంటే ఈ యాక్చువల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, ప్రాణాయామం చేస్తున్నప్పుడు, ప్రాణిక్ హీలింగ్ చేస్తున్నప్పుడు, రీపీట్ చేస్తున్నప్పుడు, అదర్ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ మనం చదువుకుంటున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ టాకింగ్ అబౌట్ అవర్ ఫిజికల్ బాడీ, వీఆర్ నాట్ ఎట్ ఆల్ టాకింగ్ అబౌట్ ఎవర్ ఆస్ట్రల్ బాడీ ఆర్ మెంటల్ బాడీ. మళ్ళా మెంటల్ బాడీలో ఏమున్నాయి, రెండున్నాయి, కాంక్రీట్ మైండ్, అబ్స్ట్రాక్ట్ మైండ్, దాంతో లోవర్ మైండ్ హయ్యర్ మైండ్, దాని తర్వాత ఏమున్నాయి, బుద్ధి ఆర్ ఇంట్యూషనల్, దాని తర్వాత ఆత్మ, దాని తర్వాత ఇంకా రెండు ఉన్నాయి. కానీ అవి మనకి ప్రస్తుతానికి అవగాహన లేవు. కానీ ఏడు ఉన్నాయి, ఏడు బాడీస్. ఈ ఆర్ట్ బాడీస్ ఆర్ టు బి యూటిలైజ్డ్ బై యూ, నువ్వు ఉపయోగించుకోవాలి ఏడు బాడీస్. ఇందులో ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవంతా మన మెంటల్ బాడీని డెవలప్ చేస్తున్నాయి. అంతే కదా మన మైండ్ ఎక్కువ, అవర్ మైండ్ ఈజ్ ఏబుల్ టు వైబ్రేట్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. నువ్వు ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ నువ్వు నేర్చుకోవచ్చు, ఇట్స్ యువర్ ఇంట్రెస్ట్. అంటే ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి, ఎడ్యుకేషన్ మెంటల్ బాడీ మీద. కానీ లోవర్ మెంటల్ బాడీకి ఎడ్యుకేట్ చేస్తున్నావా, హయ్యర్ మెంటల్ బాడీకి ఎడ్యుకేట్ చేస్తున్నావా, ఖచ్చితంగా లోవర్ మెంటల్ బాడీకి మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇంకేట ఎవ్రీథింగ్ స్పెసిఫిక్ ప్రిన్సిపల్స్ గురించి మనం మాట్లాడేసుకల్లా ఇట్ గోస్ బియాండ్ అవర్ హెడ్. ఇట్ నాట్ అండర్స్టాండ్ ప్రిన్సిపల్స్. కానీ ఇది తీసి ఇక్కడ పెట్టండి, ఈ వైర్ ఇక్కడ కనెక్ట్ చేయండి, ఈ వైర్ ఇక్కడ కనెక్ట్ చేస్తే ఈ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. అంటే కాంక్రీట్ సంథింగ్, కాంక్రీట్ ఉంటే మనం పట్టుకోగలుగుతాం, కానీ నాన్ కాంక్రీట్ దాన్ని మనము పట్టుకోలేకపోతున్నాం. కానీ ఒకటి మీకు అర్థమైంది కదా, మనకిప్పుడు ఉన్నటువంటి మైండ్ లెవెల్లో మీరు ఇష్టపడితే ఏ సబ్జెక్ట్ అయినా కాంక్రీట్ గా నేర్చేసుకోగలరు. డూ డౌట్ ఇట్? మీరే కాదు ఎవరైనా, అందుకే కొట్టి కూడా పిల్లల్ని బోర్ కొట్టిన ఎందుకు పంపిస్తా అంటే ఈ నోట్ తెచ్చేకల్లేదని అయితే వాళ్ళకి ఎందుకు రావటం లేదు అంటే నాకు ఇంట్రెస్ట్. ఇంతవరకు అర్థమైంది కదా. అంచేత ఇప్పుడు ఉన్నటువంటి హ్యుమానిటీ ముందు క్రాస్ రోడ్స్ ఉంది. యూ విల్ యూ కంటిన్యూ లైక్ దిస్ ఆర్ కెన్ యూ టేక్ ఏ లీప్ ఫార్వర్డ్ ఇన్ టు ది అబ్స్ట్రాక్ట్ మైండ్? అంచేత ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏ మైండ్ కి సంబంధించింది? ఎంతైనా నువ్వు ఎంత పెద్ద యూనివర్సిటీ అయినా చేసుకో, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా చూసుకో, అంత కాంక్రీటే. కానీ 1905 నుంచి డీ బ్రోగ్లీ అనేటటువంటి ఒక 24-year-old బాయ్ 20 లైన్ల ఒక పేపర్ సబ్మిట్ చేశాడు. ఆ పేపర్ లో ఎలక్ట్రాన్ వేవ్ థియరీ, ఎలక్ట్రాన్ ఇస్ ఎ పార్టికల్ అని సబ్మిట్ చేశాడు. దానికి అతనికి అవార్డు కూడా వచ్చింది. హీ వాజ్ గివెన్ ఎ పిహెచ్డీ జస్ట్ ఫర్ దోస్ 20 లైన్. ఇప్పుడు మనం ఎంత పిహెచ్డీ చేసుకున్నా బల్కే ఉంటుంది తప్ప అక్కడ ప్రిన్సిపల్ ఏ ఉండటం లే. కానీ ఎందుకు అదంత ఇంపార్టెంట్ గా మనం గుర్తు పెట్టుకుంటున్నాం అంటే, ఫస్ట్ టైం ఎలక్ట్రాన్ ని పార్టికల్ గా కాకుండా వేవ్ గా చూస్తున్నావు అన్నదానికి అర్థం ఏంటి అంటే, కాంక్రీట్ మైండ్ నుంచి నువ్వు అబ్స్ట్రాక్ట్ మైండ్ కి జంప్ చేస్తున్నావు. నేచర్ లో ఆ జంప్ జరిగిపోయింది. ఇప్పుడు మనం ఆ జంప్ తీసుకోవాలి. ఇవల్యూషన్ దాంట్లో హూఎవర్ ఇస్ కంట్రోలింగ్ ది ఇవల్యూషన్, ఈ జ్ఞానాన్ని మనకి అందజేసినటువంటి వ్యక్తి ఏం చెప్పారు అంటే, నౌ కాంక్రీట్ మైండ్ ఎడ్యుకేషన్ ఇస్ ఓవర్. కాంక్రీట్ మైండ్ ఎడ్యుకేషన్ తో ఇంకా మీరు ఇలాగే ఉంటారు అంతే, ఇలా కుట్టుకుంటూ ఉంటాం, చస్తూ ఉంటాం. మనకి ఇంతకంటే పెద్ద తేడాలు ఏమి వచ్చాయో అది కూడా గుర్తుంచుకోండి. కొంపలు అంటుకుపోతాయి, ఏదో దంగలో దిగిపోతాయి, ఏం అవ్వదు, ఇలాగే ఉంటాయి. వార్స్ జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. కొట్టుకుని చచ్చేవాళ్ళకి వస్తూనే ఉన్నారు. మనం మన జీవితాలు జీవిస్తూనే ఉన్నాం, ఇలాగే జీవిస్తూ ఉంటాం. యాక్సిడెంటల్ గా మనం ప్రమాదం వచ్చేస్తూ ఇంకోళ్ళ డొమైన్ లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకి కొడతారు తప్ప, మనం వాళ్ళ జోలికి వెళ్ళకపోతే వాళ్ళు కొట్టుకు చూస్తూ ఉంటారు. కానీ దేశాలు మన జోలికి ఎవడు వస్తాడు? ఇన్వాల్వ్ అయ్యేది ఎవడు? ఇన్వాల్వ్ అవుతాం అనుకున్నవాడు అంటే ముందు పొలిటీషియన్స్, దాని తర్వాత పాపం అమాయకులు అయినటువంటి మిలిటరీ వాళ్ళు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే కదా. మనకేమదు, మనకు కాస్త దేశభక్తి ఉంది అనేటటువంటి నటన చేయదలుచుకుంటే ఏదో 2 రూపాయలు 3 రూపాయలు మేము టికెట్ కొన్నామండి. ఎవరికి? వాళ్ళకి మెలాపిలో నాటకం వేసామండి, ఆ నాటకానికి టికెట్లన్నీ. కానీ వాళ్ళ పడిన ఎగని కానీ వాళ్ళు పడుతున్నటువంటి యాంగ్వేజ్ కానీ మనకేం తెలీదు. మిలిటరీ వాళ్ళకి వాళ్ళు పడేది ఇస్ ఇట్ నాట్ రైట్? కానీ యాస్ట్రల్ ప్లేన్ నుంచి కాంక్రీట్ మైండ్ కి, కాంక్రీట్ మైండ్ నుంచి అబ్స్ట్రాక్ట్ మైండ్ కే కాదు జంప్ చేయగలగటము. యూ కెన్ జంప్ ఇన్ టు ది ఇన్స్టిట్యూషనల్ లెవెల్ ఆల్సో, నాట్ ఓన్లీ టు ది ఇన్స్టిట్యూషనల్ లెవెల్, యూ కెన్ గో టు ది, వి డోంట్ నో వేర్ దట్ పర్టికులర్ సబ్ రేస్ విల్ లీడ్ యూ. ఎన్నో సబ్ రేస్? 16,807 సబ్ రేస్ లో మనం ఏమి నేర్చుకోబోతున్నాము మనకి ప్రస్తుతం తెలియదు. రైట్? ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకా, యూఆర్ గోయింగ్ డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? 7 గ్రేడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఏ బి సి డి ఈఎస్ జి. వాటి మధ్యన చిన్న సర్కిల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఏబిసిలో ఈఎఫ్జిలో. దీనిలో ఏముంది ఆ సర్కిల్ కంప్లీట్ గా ఆ ఫీల్డ్ ని కవర్ చేస్తుంది. ఏంటి అక్కడ చెప్పదలుచుకున్నాడు అంటే గ్లోబ్ ఏ నుంచి బికి, బి నుంచి సికి వచ్చినప్పుడు ఏ లైన్ అయిపోయింది, బి లైన్ అయిపోయింది, సి లైన్ అయిపోయింది, ఏది యాక్సిస్ లో ఉంది ఇప్పుడు. ఇది ఫోర్త్ రౌండ్ లో ఉంది కనుక థర్డ్ రౌండ్ లో ఇది కూడా ఎప్పుడో ఒకసారి యాక్టివ్ అయి ఉంటుంది కదా థర్డ్ రౌండ్ లో. అలాగే థర్డ్ రౌండ్ లో ఎఫ్ కూడా యాక్టివ్ అయి ఉంటుంది కదా, జి కూడా యాక్టివ్ అయి ఉంటుంది కదా. అప్పుడు లైఫ్ స్థితికి వెళ్ళిపోయినప్పుడు మీరు ఏమనుకుంటారంటే అసలు ఆ గ్లోబల్ ఏదేమో అక్కడ అది డిసింటిగ్రేట్ అయిందేమో అలా ఏమో అనుకోకండి. ద గ్లోబ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ బట్ ద లైఫ్ ఈజ్ నాట్ యాక్టివ్ ఇన్ ఇట్. అంటే ఎలా మనం ఉన్నాం, మన సాధక బాధకాలు ఉన్నాయి, నిత్యలను రకరకాల రిలేషన్షిప్స్ తో డే టైంలో వర్క్ చేస్తూ ఉంటాం, రాత్రి నువ్వు నిద్రపోతున్నావు, అప్పుడు ఏ రిలేషన్షిప్ వర్క్ చేస్తుంది? చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి లేవా? మళ్లీ ఆ లైఫ్ వేవ్ నిద్రపోతున్నటువంటి లైఫ్ వేవ్ మళ్ళీ ఈ బాడీలోకి వచ్చి పొద్దున్న నిద్ర లేవగానే ఏమవుతుంది, మళ్ళీ యాక్టివ్ అవుతుంది. కానీ లైఫ్ స్థితిలో ఉన్నప్పుడు ఏది పోవటం లేదు కదా. అలాగే ఈ బాడీస్ లో కూడా, ఈ గ్లోబ్స్ లో కూడా ప్రతి దాంట్లో లైవ్ అయిపోయినా కూడా సమ్ లైఫ్ కాన్షియస్నెస్ ఇస్ దేర్ అండ్ ఇట్ విల్ బి దేర్. క్లియర్? ఎనీ డౌట్స్ అబౌట్ ది స్టేట్మెంట్? ప్లస్ అన్ని స్టేట్స్ కూడా డైరెక్ట్ గా లోగోస్ తో కనెక్ట్ అయ్యే ఉంటాయి. నేను చెప్పాను మీకు గుర్తుందా, ఒక పేపర్ తీసుకుని దాన్ని మన చేతి మీద పెట్టుకుంటే పైనుంచి చూస్తే మీకు డాట్స్ కనిపిస్తాయి, రౌండ్స్. పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది, ఇది వేరు ఇది వేరు ఇది వేరు ఇది వేరు ఇది వేరు ఇలా కనిపిస్తుంది. కానీ యాక్చువల్ గా దే ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. అలాగా ఈ లైఫ్ స్థితిలో ఉన్నటువంటి గ్లోబ్స్, యాక్టివ్ గా ఉన్నటువంటి గ్లోబ్స్ కూడా డైరెక్ట్ గా ఎప్పుడు కూడా ఆ లోగాస్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఏ లోగాస్ ఇక్కడ మనం చెప్తున్నా, ఎర్త్ నాట్ సన్, ఎర్త్ చైన్ ఇది. అంతటి యూఆర్ లింక్డ్ విత్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ఎర్త్, అంతటి దాన్ని ఎర్త్ లోగాస్ అంటాం. సూర్యుడితో సోలార్ లోగాస్ అంటాం, జూపిటర్ అయితే జూపిటర్ లోగాస్ అంటాం. ఎస్, చేస్తాయి అంటే ఆ ప్లేన్ బట్టి. ఇప్పుడు మన ఎర్త్ స్ట్రీమ్ లో అయితే సిడిఇ కనిపిస్తాయి, కానీ సిలోనూ మనకి లైట్ కనిపించదు ఇప్పుడు ప్రస్తుతం, బికాస్ ఇట్ ఈస్ స్లీపింగ్. ఈలోనూ లైట్ కనిపించదు బికాస్ ఇట్ ఈస్ స్లీపింగ్. కానీ లైట్ ఉంది అక్కడ, ఆ ప్లేన్ వేరు కదా, అది యాస్ట్రల్ కదా. ఆ యాస్ట్రల్ ప్లేన్కి వెళ్తే కనిపిస్తుంది, గ్యారంటీ కనిపిస్తుంది. విత్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్ అండ్ కలర్స్ లైవ్ అయిపోయినా లేకపోతే వాళ్ళు ఎవరు చెప్పగలిగారు, వాళ్ళు లైవ్ అయిపోయినా కనిపించకపోతే అసలు విషయాలు ఆ గ్లోబ్స్ ఉన్నాయని చెప్పలేకపోతారు కదా. లాజిక్ అర్థమవుతుందా? అంతేత మీరు లైవ్ అయిపోయింది అంటే అసలు అది లేదేమో అనుకుంటారేమో. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ అది ఉందా లేకపోయినా ఒకటే, పడుకున్న వాడు ఎంత బలవంతుడు, అంతటి కోపం వచ్చినప్పుడు రమణ మహర్షి మీద, మీకు కథ తెలుసునో తెలియదు, రమణ మహర్షి వాజ్ వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ బాడీ. అంతేత కోపం వచ్చినప్పుడు చిన్నపిల్లవాడే, తర్వాత కదా రమణ మహర్షి అయ్యాడు. చిన్నప్పుడు పిల్లలు లాంటే కోపం ఉండేది, అంతేత తన స్నేహితులను వాళ్ళ ఉండ పట్టుకుని కొట్టేసేవాడు. కానీ చాలా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు. అంతేత రమణ మహర్షి మీద కోపం ఉన్నవాళ్ళు ఏం చేసేవాడు అంటే, ఆయన పడుతున్నాక ఆయన చిర కొట్టేసేవాడు. ఈయనకేం తెలిసేది కాదు అంతలా కొట్టిన. నా గురువు గారు కూడా తన లైఫ్ హిస్టరీలో రాసుకుంటాడు, నేను ఎంత గాఢంగా నిద్రపోయేవాడిని అంటే వర్షం పడినా ఆ రోజాయి అదంతా కూడా తలిసిపోయినా నాకు తెలియలేదు, పొద్దున్న నిద్ర లేచాక నాకు తెలిసింది అని. అంత గాఢంగా పడుకోగలగాలి, పడుకోగలిగేవాళ్ళు రమణ మహర్షి లాగాను, గురువు గారు లాగా. అప్పుడు మీరు పడుకున్నట్టు తలుపు చప్పుడవుతే నేను లేచిపోయేవాడు, మేము చాలా పడుకున్నాం అంటే అదో మహా నటన అది. ప్లస్ మేము ఎంత బాగా పడుకున్నాము అంటారు, అసలు నువ్వు పడుకోలేదు నాయన, నువ్వు అసలు నటిస్తున్నావు. ఆఫ్లైన్ బాడీతో ఉంటారు. ఇప్పుడు గ్యాసియస్ స్టేట్ ఎలా ఉంది? ఫిజికల్ ప్లేన్ లోనే గ్యాసియస్ స్టేట్ అన్నారు, గుర్తుంచుకో. గ్యాసియస్ స్టేట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు హయ్యర్ ప్లేన్స్, ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ప్లేన్స్. ఈవెన్ ఆకాశ ఇస్ ఎ ఫిజికల్ ప్లేన్ ఆకాశ. ఇప్పుడు నీకు నాకు మధ్య ఖాళీ జాగా ఉంది అనే ఫీలింగ్ ఉండే ఈ ఖాళీ జాగా ఫిజికల్లీ యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. అంతే ఈ ఆకాశ కూడా ఇది ఫిజికల్ ప్లేన్ ఆకాశ, కానీ ఇక్కడ గ్యాస్ ఉంది అని మనకి తెలుసు కదా. కానీ గ్యాస్ కనిపిస్తుందా మనకి? కానీ సపోజ్ యూఆర్ ఏబుల్ టు సీ ద గ్యాస్ మాలిక్యూల్, అప్పుడేమవుతుంది? అలాగనమాట ఆ ప్లేన్స్ లో. కట్ ద పాయింట్. అదే యక్షలోకం కింద గంధర్వ లోకం. అందుకే వివేకానంద ఒకసారి 1000 ఐలండ్ పార్క్ లో ఈ యోగాల గురించి చెప్తూ, ద దేవాస్ ఆర్ నాట్ సమ్వేర్ ఎల్స్, ఇక్కడే ఉన్నాయి, ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇన్ దేర్ ఫ్రీక్వెన్సీస్. ఎక్కడో మళ్ళా లేవు, ఇవంతా ఇంటర్పెనిట్రేటెడ్ అని చెప్తున్నాం కదా. ఆల్ బాడీస్ ఆర్ ఇంటర్పెనిట్రేటింగ్, అంచేతే నువ్వు అన్నిటినీ టచ్ చేసుకోగలుగుతున్నావు. చూడలేదు అంచేతే దేవతలందరూ ఇక్కడ తిరుగుతోందా, మన శరీరం నుంచి వెళ్ళిపోతుందా వాళ్ళకి తెలియదు మనకి తెలియదు. కానీ నువ్వు వైబ్రేషన్స్ మార్చుకోగలిగితే, ఆ ప్లేనింగ్ తగిన వైబ్రేషన్స్ మార్చుకోగలిగితే యూ కెన్ కాంటాక్ట్ దెమ్, యూ కెన్ టాక్ విత్ దెమ్, కానీ నాట్ దిస్ వాక్. ఈ సౌండ్ సిస్టమ్ అనేది స్థూల శరీరానికి సంబంధించింది. స్థూల శరీరం లేకపోతే అసలు సౌండ్ అక్కర్లే, మాట్లాడక్కర్లే. అంతే, ఈ బొమ్మ యొక్క మెయిన్ ఉద్దేశం ఏం చెప్పటం అంటే, మిగతా ప్లానెట్స్, మిగతా గ్రహాలు అవన్నీ కూడా దే ఆర్ ఎగ్జిస్టింగ్, మనం దాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఉన్నాయి అనేటటువంటి అవగాహన మాత్రం మనకి నిరంతరం ఉండాలి. అది ఎలాగా, నేను కాలేజీలో లెక్చరర్ గా పాఠం చెప్తున్నప్పుడు ఐఎమ్ స్టిల్ ద సన్ ఆఫ్ మై ఫాదర్, కానీ ఆ టైం అప్పుడు ఆ అవేర్నెస్ నాకు ఉపయోగపడదు. ఇంటికి వచ్చేసాను, ఐఎమ్ టాకింగ్ విత్ మై ఫాదర్, అప్పుడు ఏ అవేర్నెస్ లో ఉన్నాను, కొడుకు అనేటటువంటి అవేర్నెస్ లో ఉన్నాను, అప్పుడు నేను లెక్చరర్ గా ఉపయోగపడ్డాను. కానీ నేను లెక్చరర్ గా మాట చెప్తున్నప్పుడు కూడా ఆమె అలా అన్నది. డయాగ్రామ్ 20 ఇప్పుడు ఇందాక చెప్పిందే నేను. ఎలాగైతే మనము గ్లోబ్స్ లైవ్ అయిపోయి మళ్ళీ వస్తాయని చెప్తున్నాము, అదేవిధంగా రూట్రేసెస్ కూడా ఏమవ్వాలి, ఆ వాటి గురించి చెప్తున్నాడు అక్కడ. ఆ రూట్రేసెస్ 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కదా, ఆ రూట్రేసెస్ లైవ్ అయిపోతూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి, లైవ్ అయిపోతూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. కానీ ఎర్త్ స్కీమ్కి వచ్చేసరికి ఏమవుతుంది, చిన్న డాట్స్ లాగా లేవు, అవి స్క్వేర్డ్ అయిపోయాయి. అక్కడ ఆ ఎవల్యూషనరీ స్కీమ్ లో ఫస్ట్ రూట్లేస్, సెకండ్ రూట్లేస్, థర్డ్ రూట్లేస్, ఫోర్త్ రూట్లేస్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ వెళ్తుంది. మనం ఎక్కడున్నామంటే డీలో కింద ఫోర్త్ రూట్లేస్ లో దాటేసి పక్కన 5వది ఉంది కదా, 5వ దాంట్లో ఉన్నాం మనం. దానికి కూడా కోర్ న్యూక్లియస్ ఉంటాయి. మనం అది ఫస్ట్ రూట్లేస్ వెళ్ళిపోయింది అంటే మన మనసులో ఎలా అనిపిస్తుంది, అది నాశనం అయిపోయింది అని. నాశనం అయిపోతే అది ఎలా ఉంటుందంటే అది లైఫ్ స్థితిలో ఉంటుంది. ఎప్పుడైనా నిద్రాణమే ఉన్నటువంటి దాన్ని తట్టి లేపవచ్చు నువ్వు. ఆ తట్టి లేపగలిగేటటువంటి ప్రోసెస్ లో ఎలా ఉపయోగిస్తావు అన్నదే మనం మెడిటేషన్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమైందా, మొదటి బొమ్మకి ఈ బొమ్మకి చిన్న తేడా ఏంటి అంటే అక్కడ గ్లోబ్స్ గురించి మాట్లాడాడు, ఇక్కడ రూట్ రేసెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిన్న మనం చదువుకున్న దానికి రివర్స్, నిన్న మనం ఫెయిల్యూర్స్ గురించి చదివాం, ఇప్పుడు మనం సూపర్ సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళు ఎలాగవుతుంది, అందుకు ఆ బొమ్మ చూపించాల్సి వచ్చింది. వాడు ఇంకేదంటే సూపర్ సక్సెస్ అయినవాడు దాని పైన స్టేజ్కి వెళ్ళాలి కదా. పైన స్టేజ్కి వెళ్ళినప్పుడు అందులో అసలు యాక్టివిటీ లేదనుకో, వీడు వెళ్ళి ఏం చేస్తాడు అక్కడ? కానీ బీద్య రూపంలో యాక్టివిటీస్ ఉన్నాయి కనుక వీడు అక్కడికి వెళ్ళి దాన్ని లేపగలిగితే, అంటే అక్కడికి వెళ్ళి లేపగలిగితే ముందు ఎక్కడ లేవాలి, వీడిలో లేవాలి. అది ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి, ద ఇన్నర్ రౌండ్ స్పీడింగ్ అప్. దీనికంటే 26 పెట్టి ఇంకా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఒక 26 చూడు ఏది బాగుంటుందో చూద్దాం క్లియర్ గా. ఇదా 26 కాదమ్మా, ఒకటి స్క్వేర్ డాట్ ఉన్నది ఉండాలి. 24 ఇందా పెట్టా. ఇది చూడండి, క్లాస్ 1 క్లాస్ 2 ఒక క్లాస్ ఆఫ్ ఎంటిటీస్, రెండో క్లాస్ ఆఫ్ ఎంటిటీస్ రివల్యూషన్ స్టార్ట్ చేసే. దే ఆర్ గోయింగ్ రౌండ్ 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 రౌండ్. ఏ నుంచి స్టార్ట్ అయింది, ఏ నుంచి ముందు ఏముంది, క్లాస్ 1 ఉంది, వెనకాతలు ఏముంది, క్లాస్ 1 క్లాస్ 2 రెండు రకాలైనటువంటి కాన్షియస్నెస్ ను ఇవల్యూషన్ స్కీమ్ లో ముందుకు వెళ్తున్నాయి. మిల్లిగా ఎక్కడి వరకు వచ్చాయి, డీకి వచ్చాయి, డీ నుంచి ఈకి వెళ్ళాయి, ఈ నుంచి ఎఫ్ కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి, అది ఇంకా జీలోకి వెళ్ళాలి కదా. జీలోకి వెళ్ళాక ఏం చేస్తుంది, అది యాక్చువల్ గా రౌండ్ బట్టి ఫోర్త్ రౌండ్ లో అయితే మళ్ళా సిక్స్త్ రౌండ్ లో వెళ్తుంది, సిక్స్త్ రౌండ్ తర్వాత సిక్స్త్ రౌండ్ లో వెళ్తుంది, సిక్స్త్ రౌండ్ తర్వాత సెవెంత్ రౌండ్ లో అలా ముందుకు వెళ్ళిపోవాలి. ఇది కానీ ఇవల్యూషన్ స్కీమ్ లో ముందుకు వెళ్ళినప్పుడు అది ఆ రెండు రౌండ్స్ కూడా స్కిప్ చేసి వచ్చా, మధ్యలో డాట్ ఉంది చూడండి, అంటే ఇది ఫోర్త్ రౌండ్ లో ఉన్నాం కదా మనం, అంటే ఫోర్త్ రౌండ్ తర్వాత ఇంకా ఎన్ని రౌండ్స్ వెళ్ళాలి, సిక్స్త్ రౌండ్ లో వెళ్ళాలి, సెవెంత్ రౌండ్ లో వెళ్ళాలి. అంటే సిక్స్త్ రౌండ్ లో మళ్ళా సెవెన్ రూట్ రేసెస్ ఉంటాయి, సెవెంత్ రౌండ్ లో మళ్ళా సెవెన్ రూట్ రేసెస్ ఉంటాయి. సరే ఇక్కడ మిగిలిపోయిన రెండో మూడో రూట్ రేసెస్ అంటే మొత్తం మీద 14+3 ఎన్నో స్కిప్ చేసి అది జీలో కూడా వెళ్లకుండా ఇంకో సిస్టమ్ లో వెళ్ళిపోతుంది. అది ఇట్ డిపెండ్స్, ఒక రూట్ రేసెస్ జంప్ చేయగలిగింది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది అది, ఓకే ఒక సబ్ రేసెస్ స్కిప్ చేయగలిగితే అర్థమైంది కదా. అంతేత ఈ జంపింగ్ అనేది మొత్తం వెళ్ళిపోవాలని లేదు, ఇట్ యూ కెన్ స్కిప్ ఏ సబ్ రేస్, యూ కెన్ స్కిప్ ఏ రూట్ రేస్, యూ కెన్ స్కిప్ ఏ రౌండ్, యూ కెన్ స్కిప్ ఏ చెయిన్, అండ్ యూ కెన్ స్కిప్ ఏ స్కీమ్ ఆల్సో. లెవెల్స్ అర్థమవుతున్నాయా సాధనలో. అంతేత ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఏంటే, స్కిప్పింగ్ ఏ సబ్ రేస్, స్కిప్పింగ్ ఏ రౌండ్, స్కిప్పింగ్ ఏ రూట్ రేస్ పెద్ద కష్టం కాదు, రౌండ్ ఖచ్చితంగా కష్టం. చైన్ అన్నది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ఎన్ యావరేజ్ సాధక, ముందు పట్టుదల ఉన్నవాడు ఎవడైనా అయితే దాన్ని స్కిప్ చేయగలుగుతాడు. అసలు స్కీమ్ నే చైన్ స్కీమ్ ఎందుకు కష్టం అంటున్నాను అంటే, మీరు ఏ స్టెప్స్ తీసుకుంటే అది స్కిప్ చేయగలరు అన్నది మీకు తెలియదు అంతే కదా. అంతకంటే ఏంటంటే మీకు తెలిసిపోతే కొంచెం మొండి పట్టుదల ఉన్నవాడు అయితే అసలు మొత్తం ఎస్ఎస్ స్కీమ్ నే ఈ 4-5 ఏళ్లలో దాటేయగలడు అన్నది వివేకానంద ఉపాచ. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎస్ స్కీమ్. కానీ ఇది దాటాలి అంటే మీకు కావాల్సిన మొట్టమొదటి ఏంటంటే వైరాగ్యం కావాలి. ముందు బాబు నా ప్రమోషన్ ఏమైపోతుంది, నా ఉద్యోగం ఏమైపోతుంది, నా వాళ్ళు ఏమైపోతారు, వీళ్ళు ఏమైపోతారు అని ఆలోచించేటటువంటి వాడు సబ్రేసే దాటలేడు. అవునా, సబ్రేస్ తర్వాత ఏం దాటొచ్చు అని చెప్తున్నాను, రూట్ రేస్ దాటొచ్చు. దాని తర్వాత ఇప్పుడు నేను మీరు చిన్న చిన్నగా ఒక విషయానికి, నేను ఎడ్గర్ కేసీ అనే ఒక వ్యక్తి గురించి మీకు తెలుసు, మీరు బాగా ఎడ్గర్ కేసీ గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంది కదా. వివేకానంద గురించి కూడా మీకు తెలుసు, బాగా తెలిసే కష్టం. ఇప్పుడు ఎడ్గర్ కేసీ, వివేకానంద వాళ్ళిద్దరూ మన లైఫ్ లోకి వచ్చారు, ప్లానెట్ ఎర్త్ లోకి వచ్చారు. దే హ్యావ్ లెఫ్ట్ దేర్ బాడీస్. వాళ్ళు వాళ్ళు చేసిన పని పెట్టి వాళ్ళు సబ్ రేస్ దాటుంటారా, రూట్ రేస్ దాటుంటారా, ఏం దాటుంటారు, మీరు స్పష్టంగా మీరు చెప్పగలరా తప్ప. ఇది వాళ్ళు మన వివేకానంద మనవాడు కనుక స్కీమ్ ఏంటి మాస్టారు, అసలు ఆయన సోలార్ లోబాస్ దాటేశాడు, మీరు అలాగే చెప్పగలండి. మీరు యు హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వై యూ హ్యావ్ సేయింగ్ ఇట్. ఆ నాలెడ్జ్ మీకు వచ్చినప్పుడు ఈ రూట్స్ సబ్ రేసెస్ రౌండ్స్ గురించి మీకు ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు మీ లైఫ్ మారిపోతాయి. లాజిక్ అర్థమైందా, మీరు జంప్ చేస్తున్నప్పుడు వైరాగ్యం ఎందుకు కావాలో అర్థమైందా, వైరాగ్యం ఎందుకు కావాలి? ఈ సబ్రేస్ లో ఉన్నటువంటి జీవితంతో ఇఫ్ యూ ఆర్ హ్యాపీ అండ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్, యూ నీడ్ దట్ రీడ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో, లీవ్ యూ అలోన్ ప్రాక్టీస్ ఇట్. కానీ కాదు, ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, ప్లస్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఐదర్ ఇన్ 5 ఇయర్స్ ఆర్ ఇన్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ యూ హ్యావ్ టు క్రాస్ దిస్ ఎర్త్ స్కీమ్. ఇందాక ఆ బొమ్మ మీకు మొట్టమొదట పెద్ద బొమ్మ చూపించానే, 16,821 ఎన్నో సబ్రేసెస్, అదంతా నువ్వు చేయాల్సిందే. ఇప్పుడు కాకపోతే ఇన్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ ఈ తలనొప్పంతా ఎందుకు? కాస్త నేను 4-5 సంవత్సరాలు ఊపిక పడితే మొత్తం ఎర్త్ స్కీమ్ నే దాటేయొచ్చు అన్నది వివేకానంద ఇచ్చినటువంటి గ్యారంటీ. ఫ్యూ ఇయర్స్ కానీ అరవిందో గివ్స్ ఎ గ్యారంటీ ఆఫ్ ఫ్యూ మంత్స్. మీరు ఫ్యూ డేస్ పడుకోబాక జై జై అంతే నాట్ విత్ గురుస్ బ్లెస్సింగ్ ఫిట్ యువర్ స్టడీ. అంతేగా, హ్యూమన్ బాడీతోనే, ఎందుకంటే ఎర్త్ చైన్ లో ఇదంతా మనం ఈ సబ్రేసెస్ అంతా ఎక్కడ మనం చెప్పుకుంటున్నాం, ఈ బాడీతో చెప్పుకుంటున్నాం. ఈ బాడీతోనే నువ్వు సాధన చేయబోతున్నావు, ఈ బాడీతోనే నువ్వు క్రాస్ చేస్తావని చెప్తున్నావు కదా. ఆ నాలెడ్జ్ ఉందా? అని క్రాస్ ఎలా చేస్తామో తెలియకుండా. అది నేను అన్ఫార్చునేట్ గా ఎక్కడ ఆ లోటు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. వితౌట్ ఏ నాలెడ్జ్ యూ థింక్ యూ కెన్ క్రాస్ ఆల్ దీస్ థింగ్స్ జస్ట్ బికాస్ బై గురుస్ గ్రేస్. కానీ గురుస్ గ్రేస్ ఏం చేయగలుగుతుంది అంటే వాళ్ళు అంత కష్టపడే కొన్ని సంవత్సరాలు కొన్ని జన్మలు పట్టేటటువంటి నాలెడ్జ్ని మీకు అందజేసేసి మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కరెక్ట్ గా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే దాటేయవచ్చు. కానీ మనం ఫ్యూ డేస్ ఫ్యూ మంత్స్ గురించి మాట్లాడకుండా 5 ఇయర్స్ లో మాత్రము గ్యారంటీగా మీరు క్రాస్ చేయగలుగుతారు. అది నేను గ్యారంటీ ఇవ్వగలను. ఏంటంటే మీరు ఆ స్పీడ్ అందుకోగలగాలి. ఆ స్పీడ్ అందుకోవటానికి నేను నెక్స్ట్ ఇయర్ మీకు విశాలమైనటువంటి ప్రాజెక్ట్ ఇచ్చాను, నేను ఇయర్ లాంగ్ ప్రాజెక్ట్. కానీ ఇయర్ లాంగ్ ప్రాజెక్ట్ మీరు నన్ను ఉపయోగించుకోగలగాలి. ఈ క్లాసెస్ ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ ఒకటే చెప్పాను నేను, కానీ సోలార్ సిస్టమ్ తర్వాత మీకు ఇంకా 3 పుస్తకాలు మీరు స్టడీ చేసుకోవాలి. ఈథరిక్ బాడీ ఇందే ఆథరి పావెల్ ఇథరిక్ బాడీ, దాని తర్వాత యాస్ట్రల్ బాడీ, దాని తర్వాత మెంటల్ బాడీ. ఆ మెంటల్ బాడీలోనే ఇంకో బాడీ ఉంది కాజల్ బాడీ. అంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చూసారు, అది ఇథరిక్ బాడీ, దాన్ని ఇథరిక్ డబుల్ అని కూడా అంటాం. దాని తర్వాత యాస్ట్రల్ బాడీ, బ్యాక్ సైడ్ ఉందా, ఇటాలిక్స్ లో ఉన్నాయి చూసుకోండి, ద ఇథరిక్ డబుల్, ద యాస్ట్రల్ బాడీ, ద మెంటల్ బాడీ, ద కాజల్ బాడీ, ద సేమ్ ఆథర్. కానీ ఇతను పుస్తకాలు ఇవి రాయలేదు, హీ కంపైల్డ్. అంటే థియోసాఫికల్ సొసైటీలో ఈ బాడీస్ గురించి ఏ పుస్తకాల్లో ఒక లైన్ ఉన్నా కూడా ఆ లైన్ ఇందులో అతను పొందుపరిచాడు. వాట్ ఈస్ ట్రెమెండస్ ఎఫర్ట్ అనేది మీకు థియోసాఫికల్ లిటరేచర్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, హీ హాజ్ డన్ ఎ ట్రెమెండస్ ఎఫర్ట్. మనం ఆ పేజెస్ తిప్పడానికి ఎఫర్ట్ చేయకపోతే ఎట్లా? ఆ ట్రెమెండస్ ఎఫర్ట్ లో యూ యాడ్ ఎ స్మాల్ ఎఫర్ట్ ఆఫ్ స్కిప్పింగ్ ద పేజెస్ వీ కెన్ డూ ఇట్. అంటే వెన్ ఐ సే స్కిప్పింగ్ ద పేజెస్, యూ రీడ్ ద పేజ్ అండ్ దెన్ టర్న్ ద పేజ్, అది నా ఉద్దేశం. మరి ఈ కోర్సు మనం పూర్తి చేసుకోగలగాలి ఎలా? మీరు అలా ఆలోచించండి. ఐఎమ్ గ్యారంటీంగ్ యూ ఇది ఉంటుంది, మీరు యూ కెన్ క్రాస్ ఓవర్ ద ఎర్త్ స్కీమ్. మిగతా స్కీమ్స్ నాకు తెలియదు, కానీ సోలార్ సిస్టమ్ ఇంకా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ దట్, కానీ ఎర్త్ స్కీమ్ ఐఎమ్ డ్యామ్ ష్యూర్ యూ కెన్ క్రాస్ ఇట్. కానీ అదే పెద్ద స్కీమ్ ఏంటిగా రివల్యూషన్లో. కానీ దానికి మీ డే టు డే లైఫ్ కానీ దాన్ని కానీ మీరేమి మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ క్లాసెస్ దానికి వస్తున్నారు, మీరు రోజుకు 2 అవర్స్ ఎంతో లేకపోతే సండేయో ఓ ట్యూస్డే, డిపెండింగ్ అపాన్ యువర్ నేచర్ ఆఫ్ జాబ్ అండ్ ఎబిలిటీ ఆఫ్ టైం. మీరు చాలా సీరియస్ గా ఈ బుక్స్ చదవాలి, ముఖ్యంగా ముందు ఇది చదవాలి. మీరు నేను స్కిప్ చేస్తాను ఇవాళ, ఎందుకంటే ఇవాళ పూర్తి చేయకపోతే అవదు కదా. అంటే దాన్ని లెక్చరర్స్ ఒకటి చాలా లాభం, లెక్చర్ పోస్ట్ ఉన్న వాళ్ళు తెలుసు, వాళ్ళు భలే ఎక్స్పర్ట్స్ ఇన్ కవరింగ్ ఆఫ్ ద సిలబస్. టైటిల్ రాసి ఇది ఇంతే అయితే మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ టైటిల్ రాసి అంతే కదా. మిగతా సంగతి నాకు తెలియదు, నా సంగతి నేను చెప్తున్నాను. అందులో చాలా ప్రౌడ్ గా నేనేం చెప్పుకుంటాను అంటే, ఇన్ ఆల్ మై సర్వీస్ ఐ హావ్ నెవర్ టేకెన్ ఎన్ ఎక్స్ట్రా క్లాస్ అండ్ నెవర్ ఎనీవన్ కుడ్ సే దట్ ఐ హావ్ నాట్ ఫినిష్డ్ ద సిలబస్. ఇంతెంత ఫినిష్. ఇప్పుడు మీరు సోలార్ సిస్టమ్ చూడండి, ఇంకో 5 నిమిషాలు ఫినిష్ చేస్తాను నేను. నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎలా చదవాలో కనుక మీరు చూసుకుంటే మీరు ఫామ్ ఏ గ్రూప్ ఎడ్గర్ కేసీదానికి. నేను గ్రూప్స్ ఫామ్ అవ్వమని చెప్పాను, ఐ డోంట్ నో వెదర్ యూఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎడ్గర్ కేసీ అటువంటి వాళ్ళని ఎస్ట్రాలజికల్ గ్రూప్స్ ఫామ్ చేయమని చెప్పాను, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ యూఆర్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్. ఎందుకంటే నాకు చెప్పకపోయినంత మాత్రాన మీరు చేయటం లేదు అని నేను అనుకోలేనుగా. అంటే అలా అనుకుంటే తప్పు లేదేమో. మరి ఏం చేసేది నేనని? యూ హ్యావ్ టు రీడ్ ఆల్ దోస్ థింగ్స్. ఈసోటరిక్ ఎస్ట్రాలజీ ఉంది, అదంతా ఆశానాశి ఎలా వస్తుంది మీకు? కానీ ఇందుకో తప్పవ మీకు చాలా బుర్రలో ఎలా పడిపోయింది అంటే, మీరు కడుగుసి కూర్చుంటే మీరు యోగులు అయిపోతారు, అంతా గురువే చూసేసుకుంటాడు. నిజంగా గురువే కనుక చూసేసుకోగలిగితే అసలు పిచ్చివాళ్ళలాగా వీళ్ళని పుస్తకాలు రాసి ఉండేవాళ్ళు వాళ్ళు కాదా? ఎందుకమ్మా పుస్తకాలు రాసి అంటే వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఆ విషయం. వాళ్ళు మన బుర్ర మీద చేయి పెట్టేసి లేకపోతే మన నృత్యం చేయి పెట్టి ఇన్ బోత్ సెన్సెస్, తెలియని వాడు నిజంగానే నృత్యం చేయబెడతాడు, తెలిసిన వాడు బ్లెస్సింగ్స్ పరంగా నృత్యం చేయబెడతాడు. నీకు వచ్చేస్తే ఇంక బుక్స్ అంతా ఎందుకమ్మా? ఋషులు వేదాలు ఎందుకు రాయడం? తెలియదు. మీరు మామూలుగా ఈ కాంక్రీట్ మైండ్తో ఉన్నటువంటి ఒక కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ఎన్ని బుక్స్ చదువుతున్నారు? అబ్స్ట్రాక్ట్ లెవెల్లో ఏంటంటే ఒక చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా రావాలి. కాంక్రీట్ మైండ్ లోనే ఇంత రావాలి అంటే, అబ్స్ట్రాక్ట్ అంటే ట్రయాంగిల్ అని ఉందనుకోండి, అబ్స్ట్రాక్ట్ లెవెల్లో ఏం చెప్పాను నేను, ఆల్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ట్రయాంగిల్స్ అంతా అందులో వస్తాయి ఆ ప్రిన్సిపుల్లో. అంటే మీకు ఎంత నాలెడ్జ్ కావాలి దానికి? అదంతా మీరు ఏమీ చూసుకోకుండా ఏమీ చదవకుండా వస్తుంది అనుకోవటం వల్లే ఇలా నిర్వీర్యం అయిపోయింది భారతదేశం. మార్క్సన్ నిర్వీర్యం అయిపోయింది. కంప్లీట్ ఇంపార్టెంట్ అంటా నేను, ఆల్ హిందూస్ ఆర్ ఇంపార్టెంట్. ఇందుకు ఇంపార్టెంట్ అంటే నాలెడ్జ్ లేదు. మీరు అన్ని పూజలు చేస్తే ఈ చక్రం ఉంది, ఇట్ ఈస్ ద ఎంటైర్ డివైన్ కాస్మిక్ పవర్ సెంటర్డ్ ఇన్ దట్. నేను ఇంట్లో పెట్టుకున్నానండి, నా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందండి అంటాడు. ఇక్కడ చూసుకుందాం మా ఎందుకు రాదు కాస్మిక్ సెంటర్ ఉంటే. కానీ నీ బాడీ దాన్ని తట్టుకునేటటువంటి దాంట్లో నువ్వు మౌల్డ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ పవర్స్ వస్తాయి నీకు కదా. బట్ దానికి ఏం నాలెడ్జ్ మీరు డెవలప్ చేసుకుంటారు? ఎందుకంటే నేను మీకు ఆఫర్ చేసింది అదే, మీరు మెల్లిగా స్థిమితంగా కూర్చుని. ఎందుకంటే మన దేశకాల పరిస్థితుల ప్రకారం, మన కుటుంబ పరిస్థితుల ప్రకారం గొడవలు ఉంటూనే ఉంటాయి. అంతే అవంతా సర్దు మణిగాక నేను చదువుతాను అంటే, ఇవాళ ఆనందరెడ్డి గారు ఒక తమాషా అయినటువంటి మాట చెప్పారు, మదర్ చెప్పింది అది. ఏం చెప్పాడని చెప్పబోతున్నాను అర్థమైంది మీకు? నువ్వు అంతా అయిపోయిన తర్వాత నేను 70 ఏళ్ళు వచ్చాక నేను నువ్వు పనిచేస్తాను అంటే, వాట్ హ్యావ్ యూ టు ఆఫర్? బిగ్ జీరో. ఈ డిసీజెడ్ బాడీ ఖచ్చితంగా విచ్ కెనాట్ కోఆపరేట్ విత్ ఈవెన్ యువర్ నార్మల్ డే టు డే లైఫ్ అండ్ యూ వాంట్ టు ఆఫర్ ఇట్ టు గాడ్. నెక్స్ట్ రిజిడ్ మైండ్, మనసులో ప్లాస్టిసిటీ ఉండదు, సాధస్థాలు వచ్చేస్తాయి. ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్స్తో కొట్టుకు చేస్తాం, ఆ ప్రీకన్సీవ్డ్ నోషన్స్ అంత ఈజీగా పోవు. అది నువ్వు ఆఫర్ చేస్తానంటావు డివినిటీకి. నీ కోరికలు మేము దేవునికి తెలియాలి, ఏ కోరికలు ఉన్నాయో ఏం ఆఫర్ చేస్తావు. నిన్ను నువ్వే ఆఫర్ చేసుకో, గాడ్ని you please surrender to me. You do this work for me. అంతే కదా మనం ఇండైరెక్ట్ గా నువ్వు చెప్పేది ఏంటి, భగవంతుడితో బాబు నేను నీ పని ఏం చేయను, మా పని చేసి పెట్టు నువ్వు అని చెప్పి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ అండ్ వాట్ ఐ కెన్ టీచ్, ఆ మ్యాక్సిమం మీరు నన్నుంచి ఎలా స్క్వీజ్ చేసుకుంటారు స్క్వీజ్ చేసుకోండి ఈ నాలెడ్జ్ని. మీకు వీలుగా ఉన్నప్పుడు ఐ మే నాట్ బి అవైలబుల్, కానీ దట్ డజంట్ మీన్ దట్ ద నాలెడ్జ్ విల్ బి లాస్ట్, దే విల్ బి సమ్ ఎక్స్పైర్ డేట్. ఎందుకుంటారు ప్రపంచంలో చెప్పేవాళ్ళు మీకు చాలా మంది దొరుకుతారు, అమ్మగా బతికించారు మాస్టర్ మీరు పోతే పోండి, నాకు వీలున్నప్పుడే క్లాస్ తీసుకుంటాం, ఒక విధంగా ఐ విల్ బి హ్యాపీ. ఎందుకంటే తిరగటాలు రావటాలు స్ట్రెయిన్ ఇది ఉండదు నాకు దట్ వే. కానీ అందుకే ఏం చెప్తున్నాను, ఈ స్ట్రెయిన్ అది నా గురించి ఆలోచించకండి. మీరు అర్ధరాత్రి అయినా క్లాసులు పెట్టుకోగలిగితే అది సమ్మెంటి. ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చినా హైదరాబాద్ కి అన్ని ఏరియాస్లోనూ మ్యాక్సిమం యూటిలిటీ వచ్చేటట్టు చూడండి. కానీ అయితే మాకు ఇక్కడ చెప్పిందే మీరు అక్కడ చెప్పండి. ఒక ఇంజనీరింగ్ కాలేజీ 40 కిలోమీటర్ల దూరంలో ఉంటే ప్రతిరోజు మీరు పొద్దున్నే నిద్రలేసి కాలేజీకి వెళ్ళి మళ్ళీ కాలేజీ నుంచి ఇక్కడ రాగలిగినప్పుడు ఒకే క్లాస్ అనేక చోట్ల పెట్టమని అడగండి. హైదరాబాద్ లో నేనున్నాను అంటే ఆల్మోస్ట్ కమ్ టు దట్ ప్లేస్. ఏంటి నేను ఇచ్చేటటువంటి మీకు ఆల్టర్నేటివ్, నేనున్న చోట రాత్రులు మీరు ఉండిపోండి, అక్కడ నుంచి మీ ఆఫీసులు వెళ్ళండి, మీ పనులు చూసుకోండి. అంటే కొంతమంది మా పిల్లల్ని మాము ఏం చేస్తాము అంటే, ఐ నో మెనీ పీపుల్ అప్పుడే పుట్టిన పిల్లల్ని వదిలేసి ఆఫీస్కి వెళ్తారు వాళ్ళు. మీరు అలాంటి వాళ్ళని చూడలేదా? అప్పుడు మీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటున్నాడు? ఎవరు చూసుకుంటున్నాడు మీ ఫ్యామిలీని? ఏంటో వేస్తాడు అయ్యో సాక్షిని నేను సాటి కొట్టడం లేదు అంటే నేను ఇంకా అంత ఇరిటేషన్ లోకి రావటం లేదు. ఆ విషయం మీకు వీలు లేకపోతే యూ డోంట్ కమ్. కానీ ఈ కారణం వల్ల రాలేకపోతున్నాను నటన వద్దు, నాతో రాదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఓ బోడి ఉద్యోగం కోసం, బోడి అన్నట్టు కదా ఇప్పుడు నేను ఆఫ్టరాలి ఉద్యోగం మీరు ఎన్నాళ్ళు చేస్తారు, సబ్ రేస్ట్ అంతా కూడా కాదు, రూట్ రేస్ట్ అంతా కూడా. నేను మిమ్మల్ని మొత్తం 16,000 రూట్ రేసెస్ సబ్ రేసెస్ దాటేయమని చెప్తూ ఉంటే అసలు మీరు అన్ని వదులుకు రావాలి, అందుకు వైరాగ్యం అనేది. ఐఎమ్ వెరీ రెస్పాన్సిబుల్, వెరీ రెస్పాన్సిబుల్. ఎస్ చెప్తామ్మా, చెప్తా చెప్పండి. కరెక్ట్ కరెక్ట్. అవును ఇనిషియేషన్ తీసుకున్నాడు
స్వామి అద్భుతానందై. ఆయన జ్ఞానంలో గంగానది చూస్తుంటే ఒకసారి వరద వస్తున్నాం, వరద వచ్చి తగ్గేదాకా కూడా ఆయనకి ఆల్మోస్ట్ ముక్కు దాకా నీరు వచ్చింది ఆయన తెలియదు. అది మెడిటేషన్ అంటే ఆ వరద తగ్గిపోయిన తర్వాత వరద వచ్చి తగ్గిందా అని ఆయన తర్వాత చూస్తుంది జ్ఞానంలో వచ్చి బయటకు రావాలి. That is not real meditation. What we are doing is, we are thinking ourselves.
మాయా బతికించేది నేనంటే బాగుండేది కాదు. కానీ కాశీలో ఉన్నప్పుడు మాట వచ్చింది కనుక, ఒక దుర్గా మంత్రం నాకు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు, గోచి పెట్టుకుని ఉండేవాడు అశ్వీ ఘాట్ లో. లాటు మహారాజ్ పేరు వచ్చింది కనుక నా గురువు గురించి గుర్తొచ్చింది చెప్తున్నాను నేను సంఘటన. ఆయన అశ్వీ ఘాట్ లో మీకు కాశీ వెళ్ళుంటే తెలుస్తుంది ఆక్టాగనల్ షేప్ లో పిల్లర్స్ ఉంటాయి, అక్కడ కష్టం విశాలంగా ఉంటాయి ఘాట్ లో, దాని మీద కూర్చుని ఉండేవాడు ఆయన. వరదలు వచ్చేవి, ఆయన అలాగే కూర్చుని ఉండేవాడు. ఆయన మీద వరద నీళ్ళు అలా వచ్చేసి పైకి వెళ్ళిపోయేవి. వరద అంతా అయిపోయిన తర్వాత ఆయన శిష్యులు వచ్చి మిల్లిమిల్లిగా తవ్వేవారు అక్కడ. ఎందుకంటే దే న్యూ ద ప్లేస్ వేర్ హీ సిటింగ్. మట్టంతా తీసేశాక ఆయన కళ్ళు తెరిచేవాడు. సో దేర్ సో మెనీ థింగ్స్. కానీ కారణం ఇదంతా కాదు, ప్రశ్న ఏమిటి అంటే మీరు నేర్చుకోవాల్సింది ముందు నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోండి, అది నేను చెప్పేది మీకు. ఎందుకంటే నాలెడ్జ్ వచ్చాక ఇంప్లిమెంటేషన్ తర్వాత చూద్దాం. నాకు కెమిస్ట్రీలో కెమిస్ట్రీ లెక్చర్ అని కనుక నేను చెప్పగలను. ఎస్ నా ప్రశ్న కాదు, ఐ వాంట్ యూ పీపుల్ టు గివ్ ఇట్. నేను అడిగాను ప్రశ్న నేను, ఎందుకంటే నేను ముందు బాగా నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటే ఈ రూట్ రేసెస్ ఎక్కడికి వెళ్తున్నాయి, సబ్ రేసెస్ ఎక్కడికి వెళ్తున్నాయి, రౌండ్స్ లో మీరు ఏం నేర్చుకోబోతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా లారీ మాస్టర్ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఏం చెప్పాడు అంటే, మీరు ఒక ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకుంటే యూ స్కిప్ 1 ఇయర్. మీకు తెలిస్తే ఇవల్యూషన్ స్కీమ్ లో ఒక బ్రెత్ లోపలికి వెళ్ళింది, ఒక బ్రెత్ బయటకు వచ్చింది. ఇవల్యూషన్ స్కీమ్ లో నువ్వు 1 ఇయర్ జంప్ చేయగలగాలి. అంటే రోజుకి 21,600 బ్రెత్స్ మనం తీసుకుంటాం, అంటే ఎన్ని సంవత్సరాలు స్కిప్ చేయాలి, 21,600 ఇవల్యూషన్ మీరు స్కిప్ చేయాలి. పాసిబుల్? అంతేగా, అందుకే చెప్పేది రోజుల్లో అయిపోతుంది ఇవల్యూషన్. కానీ అసలు మనం ఇవల్యూషన్ లో ఏం నేర్చుకోవటానికి వచ్చాము అనేటటువంటి క్షేత్రజ్ఞుడి గురించి ఆలోచించటం మానేస్తాం. ఎంత ఫోర్స్ మీద చూడండి, ద కాన్షియస్నెస్ విచ్ ఈస్ ట్రైయింగ్ ఆల్ దీస్ థింగ్స్, అసలు దాని గురించి ఆలోచించకపోతే మీరు ఏం చేస్తున్నారు అనమాట? నథింగ్ హ్యాపెన్స్, అది అక్కడే ఉంటుంది. దానికి ఇవల్యూషన్ లో ఏం రాదుగా. మీకు పాయింట్ అర్థమవుతుందా ఎంత డేంజర్ గా ఉందో? ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఇంకా కొంతమంది వీటి గురించి చెప్పగలిగే వాళ్ళు బతికి ఉన్నారు, ఖచ్చితంగా దే ఆర్ హ్యాండ్ఫుల్, అందులో నాకేం డౌట్ లేదు. ఈ హ్యాండ్ఫుల్ దగ్గర నేర్చుకుని కాస్త ఏదైనా చేయగలిగే వాళ్ళు 20-30 కనుక తయారవగలిగితే ఇన్ ద కమింగ్ 4-5 ఇయర్స్ ఆ ఇవల్యూషనరీ స్పీడప్ అవ్వటం చాలా నార్మల్. కనుక రాబోయేటటువంటి రోజుల్లో ఈ 20-30 గ్యారంటీగా 2 లాక్స్ అయిపోతారు. కానీ నాలెడ్జ్ చెప్పగలిగే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఈ నాలెడ్జ్ కాకుండా ఈ బాడీకి సంబంధించినటువంటి కంఫర్ట్సే అడిగితే, యు ఆర్ నాట్ ఆస్కింగ్, యువర్ బాడీ ఈజ్ ఆస్కింగ్ దట్, అది అర్థం చేసుకోండి. అండ్ వీఆర్ ఫూల్స్ టు ప్యాంపర్ ద బాడీ. ఈ కంఫర్ట్స్ అడిగేది బాడీ, క్షేత్రజ్ఞుడికి అవసరం లే. మీరు ఇంకోటి కూడా చూసుకోండి, మీకు తర్వాత ఎప్పుడైనా నేను చెప్పగలిగితే చెప్తాను. నేను మనం ఈ జీవిస్తున్న ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఈ కుటుంబ పరిస్థితులు కానీ ఈ వార్స్ జరుగుతున్నప్పుడు అసలు మన శరీరంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఇన్వాల్వ్ అయ్యే కాడు అసలు వాడు సాక్షిగా ఉండిపోతాడు. సాక్షి అంటే అర్థం ఏంటి? హీ జస్ట్ ఎ విట్నెస్. వాడేం చేయడు. కానీ ఏం జరిగింది అక్కడ, ఈ బాడీ ద్వారా అతను నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని మిస్ చేశాడు. మనం మిస్ చేయలేదు, ఆయన మిస్ చేశాడు. నువ్వు ఈ బాడీ నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలు యాక్చువల్ గా నువ్వు ఎవరివి? దట్ అంతవరకు మనకి డౌట్ లేదు కదా. అండ్ దట్ ఈజ్ ఇవాల్వింగ్ వెరీ ఫాస్ట్. అంచేత చివరికి చూసి ఏం చేస్తుంది అది? పో అంటుంది. అది పో అందనుకోండి, ఇంకా పోవటమే. నువ్వు నేను ఏం చేస్తావు? క్షిప మజస్రం మశుభ నాసరీ సేవ యోనిషు అంటాడు శ్రీకృష్ణుడు. అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇందులో మనం ఎక్కడ ఉంటాము అన్నది మీరు నిర్ణయించు. ఎక్కడ ఉన్నాము అని మీరు బాధపడకండి. మీరు ఎక్కడైనా ఉన్నా పర్వాలేదు, హ్యూమన్ బాడీలో ఉన్నారు కనుక మీరు కొంచెం ఎఫర్ట్ ఇస్తే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మీరు కష్టపడాలంటే యాదో చూపిస్తున్నారు చూసారా, ఇలా ఒక రౌండ్ జడ్జిమెంట్ ఏంటి రాలేదేంటి? జడ్జిమెంట్ చేసిన ఫస్ట్ ఫిగర్ ఇదేనా? ఓహో, అంచనా బొమ్మలేదు. సరే ఓకే, డజన్ మ్యాటర్. ఒక కాలేజీలో ఉన్న అట్మాస్ఫియర్ చూద్దాం మనం. డిసెంబర్ నెల వచ్చి సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వస్తుంది. అప్పుడు కాస్త ఇంటెలిజెంట్ టీచర్ ఎవడైనా ఉంటే దివ్యదృష్టి ఉన్నటువంటి టీచర్ కాదు. పిల్లల మీద కాస్త ఇంట్రెస్ట్ ఉంది, పిల్లవాడు ఎలా చదువుతున్నాడు, వాడికి అర్థం అవుతుందా లేదా అనే అవగాహన ఉన్నటువంటి లెక్చరర్ ఎవడైనా ఉంటే రాబోయేటటువంటి ఇయర్లీ పరీక్షల్లో ఎంతమంది పాస్ అవుతారో ఎంతమంది ఫెయిల్ అవుతారో చెప్పగలడా చెప్పలేడా? 90% వాడి జడ్జిమెంట్ కరెక్ట్గానే ఉంటుంది. ఇంతమందికి ఫస్ట్ క్లాస్ వస్తుంది, వీడి వీళ్ళకి గ్యారంటీగా ఫస్ట్ క్లాస్ వస్తుంది, వచ్చేస్తుంది వాళ్ళు. వీళ్ళకి సెకండ్ క్లాస్ వస్తుంది, వీళ్ళు ఫెయిల్ అయ్యి ఒకటో రెండో ఏదైనా ఏముంటాయి కానీ చెప్పేయచ్చు. అంతేత ఆ మిడిల్ ఆ పాయింట్ తీసారు అక్కడ యారో కింద ద గ్రేట్ సెపరేషన్ అని ఉంది. ఫోర్త్ రౌండ్ లో ఆ లెక్చరర్ ఎవడిక్కడ లెక్చరర్ చెప్పండి, ఎవడిక్కడ, వాట్ ఈస్ హిస్ నేమ్, హూ ఇస్ గోయింగ్ టు జడ్జ్ యూ? ఎర్త్ లోబోస్, ఎర్త్ స్కిన్ కదా. సో దిస్ ఎవల్యూషన్ ఈజ్ నాట్ ఫర్ యూ, ఫర్ యూ, ఫర్ యూ, నాట్ ఫర్ హ్యుమానిటీ, నాట్ ఫర్ ట్రీస్, ఫర్ ప్లాంట్స్, బట్ ఫర్ ఎర్త్. ఆ ఇవల్యూషన్ లో మనం ఒక పార్ట్, అండ్ ప్రాబ్లీ ఎ నెగ్లిజిబుల్ పార్ట్. ముంచేత వీళ్ళు ఇవాళ అవ్వకపోతే ఎర్త్కేం బాధ కూడా ఉండదేమో, వీళ్ళు ఇవాళ అవ్వలేదు ఏం చేయండి, మనకి బాధ. ఇంకంటే పాస్ అవుతే మనం పాస్ అయ్యేది, ఎర్త్కి కాదు. ఈ జడ్జిమెంట్ డేజ్ లో ఎర్త్ లోగోస్, ఎర్త్ లోగోస్ అంటే అర్థమవుతుంది కదా, ఎర్త్ అనేటువంటి భూమికి 7 ఉన్నాయని తెలుసు కదా లేయర్స్. మనకి ఎలాగైతే 7 బాడీస్ ఉన్నాయో ఎర్త్ ప్లానెట్ కూడా ఈ 7 బాడీస్ ఏ కాన్షియస్నెస్ ఉన్నాయో దాన్ని ఎర్త్ లోగోస్ అంటాం. అది జడ్జి చేస్తుంది అనమాట వీళ్ళు. ద గ్రేట్ సెపరేషన్, ఆ గ్రేట్ సెపరేషన్ అట్లాంటిక్ పీరియడ్ లో జరిగింది, ఫోర్త్ రౌండ్ లో జరిగింది. ఆ జరిగినప్పుడు ఏం జరిగింది అంటే యానిమల్స్ ఆర్ స్టాప్డ్ ఫ్రమ్ దట్ మూమెంట్ ఫ్రమ్ బికమింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఇంకేత ఇంకా ఇప్పుడు స్పీడప్ అయిపోతున్నటువంటి ఇవల్యూషనరీ స్కీమ్ లో కొత్త యానిమల్స్ హ్యూమన్ బాడీస్ తీసుకుంటే దే కాంట్ కోప్ అప్. అర్థమవుతుంది కదా. ఆ డిసిషన్ ఎప్పుడు తీసుకోబడిందో తర్వాత చూద్దాం మనం. ఆ డిసిషన్ అబౌట్ 1,60,000 ఇయర్స్ బ్యాక్ తీసుకోబడింది. అంటే అప్పటి నుంచి ఇంకేంటి, నో యానిమల్స్, కానీ అప్పటికి కొన్ని యానిమల్స్ నుంచి జస్ట్ హ్యూమన్ బాడీకి వచ్చినవి ఉంటాయి కదా, అవి ఇప్పుడు ఉన్నటువంటి హ్యూమన్ లో మనం చెప్పుకోవాల్సినటువంటి లాగ్యాజ్. కానీ అది చివరికి అక్కడ వరకు వెళ్ళిపోయేసరికి ఇవల్యూషన్ లో అవి పాలు పంచుకోగలవు అని అర్థం అనుకుంది కనుక అది అప్పుడు రానిచ్చింది అది. కానీ ఖచ్చితంగా ముందున్నంత వేగంగా ఫాస్ట్ గా అవి నేర్చుకోలేవు. అంతట మనకి హ్యూమన్ బాడీలో, సారీ, హ్యూమన్ బాడీ అంటే హ్యూమన్ బేస్ లో ఉన్నటువంటి మనుషుల్లో దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు అనవసరం మనకి, ఇదంతా అనవసరం అంటే అవి ఏ టైప్ ఆఫ్ కాన్సియస్నెస్ ఎక్కడ నుంచి వచ్చాయన్నమాట. జస్ట్ దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు దే, దే డోంట్ నీడ్ ఏ గాడ్, జూనియర్ మోస్ట్ నథింగ్ టు డూ విత్ ఇంటెలిజెన్స్ అన్న, దేర్ నథింగ్ టు డూ ఇన్ ఇంటెలిజెన్స్. దే మే బి హవర్ ఇంటెలిజెన్స్ దే మే బి. ఇది అర్థమవుతుందా? ఎందుకు మీకు ఈ సోలార్ సిస్టమ్ జరిగితే మీరు మాట్లాడుతున్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఇది వాళ్ళకి చెప్తే ఏమీ అర్థం కాదు అని. వివేకానంద లండన్ లో హీ వాజ్ సపోజ్ టు గివ్ ఏ స్పీచ్ ఆన్ మై మాస్టర్ శ్రీరామకృష్ణ పరమహంస గురించి ఇద్దాం అనుకున్నాడు. సరే టికెట్ లో పెట్టారు ఆయన దాన్ని కండక్ట్ చేస్తుందని. వివేకానంద వాజ్ అ వెరీ డైనమిక్ అండ్ వెల్ లౌడ్ స్పీకర్. ఆయన మాట్లాడుతున్నాడు అంటే చాలా మంది వచ్చారు. కూర్చున్నట్టు ఆ రోజు చెప్దాం అని ఓం అనుకున్నాడు. చూస్తే ఆ సాయ కాంక్రీట్ వాల్ అంటాడు వివేకానంద. నేను చెప్తే ఏం అర్థం కాదని ఇంత తిట్టిన తిట్టు తిట్టకుండా ఇరిటేట్ అయితే తిట్టిచ్చాడు. ఆర్గనైజర్ చెప్పారు ఎందుకు మై మాస్టర్ గురించి అని చెప్తానన్నాడు. ఈయనేమో తిట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి, అది పెద్ద గందరగోళం అయిపోయింది. అది పేపర్స్ లో అప్పుడు అది చాలా గందరగోళం అయింది అక్కడ. కానీ ఒకటే అన్నాడు వివేకానంద, నేను మై మాస్టర్ గురించి వాళ్ళకి చెప్పే స్థితిలో ఎందుకు లేను అంటే ఐ న్యూ టే కుంట్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై మాస్టర్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్రింగ్ డౌన్ మై మాస్టర్ టు దేర్ లెవెల్. నిజసేమో అర్థమైంది కదా. అంచేత ఈ విషయాలన్నీ కూడా మీరు వినగానే మీకేమనిపిస్తుంది, ఒక 10 మందికి చెప్పేద్దాం, 10 మందికి చెప్పేసి వాళ్ళు కూడా వస్తారు రారు. ఎవరు వస్తారు? ఆ ఇవల్యూషన్ లో ఈ జంప్ చేసుకోగలగాలి అనేటటువంటి దమ్మున్న వాళ్ళకే ఇప్పుడున్నటువంటి గురు పరంపర అంతా. ఏ గురు పరంపర? ఈ 5 మిగతా వాళ్ళు ఓకే, కానీ దాని అర్థం మిగతా వాళ్ళు పనికిరాని వాళ్ళని కాదు. కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు, సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు. కామర్స్ వాళ్ళు కామర్స్ వాళ్ళే, సైన్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళే. ఇందులో ఎవరు గొప్ప అనేది మనం నిర్ణయించలేము. కానీ భగవంతుడు ఇవల్యూషన్ స్కీమ్ అనేటటువంటిది అడ్వాన్స్ హ్యూమానిటీ ఆలోచించగలదు. కానీ జస్ట్ యానిమల్ లైఫ్ నుంచి కానీ అందులో కూడా మొన్న నేను చూపించాను కదా, యానిమల్ లైఫ్ లో కూడా జంప్ చేయగలిగేటటువంటి ఇంటెలిజెన్స్ రావచ్చు. ఇప్పుడు అవును, ఇవల్యూషన్ ఎందుకంటే ఆ గ్రేట్ సెపరేషన్ ఎప్పుడు అయిపోయింది, 1,60,65 లక్షల కిందట ఆ గ్రేట్ సెపరేషన్ అయిపోయింది. కనుక మనం ఇవంతా మాట్లాడుకోగలుగుతున్నాము, ఇండియాలో పుట్టాము అంటేనే అర్థం ఏంటి అంటే యు ఆర్ డెస్టిన్డ్ టు అండర్స్టాండ్ గాడ్ అండ్ హిజ్ ఇవల్యూషన్ స్కీమ్స్. కానీ ఇప్పుడు బాధ, ఇప్పుడు ఈ జనరల్ గుణం అంతా ఎందుకు నేను ఈ క్లాసెస్ చెప్తున్నానో కూడా అర్థం చేసుకోండి. ఇది ఒక యూనివర్సిటీ లెవెల్లో లాగా మనం చెప్పుకుని చేసుకుని అర్థం చేసుకోగలిగితే దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 3-4 సంవత్సరాల్లో ఓ యూనివర్సిటీ వచ్చేస్తుంది మనకి. ఈ విషయాలు చెప్పేటటువంటి యూనివర్సిటీ గ్యారంటీగా వస్తుంది. కానీ 4 రన్నర్స్ పడేటటువంటి కష్టం మాత్రం మీరు పడాల్సిందే. నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయండి, నా బాధలు ఎలా ఉన్నాయండి, అవంతా టెస్ట్ అనేది వస్తాను అంటే మీరు ఎక్కడున్నట్టు ఇవల్యూషన్ స్కీమ్ లో మరి అది చూసుకోండి. అది అంతా నాకు తెలియదు మిమ్మల్ని నేను కించపరచడానికి, దానికి నేనే మాట్లాడలేదు. ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది టు డిసైడ్ యువర్ ఇవల్యూషన్. ఈ జడ్జిమెంట్ డేస్లో కొంతమంది ఫెయిల్యూర్స్ ఉంటారు. కొంతమంది ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళని ఎర్త్ లోగోస్ ఏం చెప్పుంటుంది, డిసెంబర్లో వీళ్ళు ఖచ్చితంగా పాస్ కారు, మీరు అనవసరం పరీక్షకు వెళ్ళటం అని ఆ లెక్చర్ ఏం చెప్తాడు. మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? 24 crore years వరకు కూడా వాళ్ళు అక్కడే ఉండిపోతారు, ఆ క్లాస్ లో ఉండిపోతారు. ఆ క్లాస్ లో ఉండిపోయినప్పుడు ఇవల్యూషన్ స్కీమ్ లో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళని మోసుకెళ్ళాలి కదా, వాళ్ళని ఎక్కడికి వదిలేదు ఇంకా నేచర్. ఆ వాళ్ళని ఎక్కడో పెట్టేస్తే ఏదో అవుతారు అనేటటువంటి కాన్సెప్ట్ క్రైస్ట్ చెప్తే ఎటర్నల్ డామినేషన్ అనుకుని నువ్వు ఇంకా నువ్వు ఆ విధంగా ఉండకపోతే ఇంకా యువర్ డామ్డ్ అన్నాడు. యువర్ డామ్డ్ అన్నే మళ్ళా 24 crore years తర్వాత మళ్ళీ ఇంకో అర్థ స్కీమ్ వస్తుంది. అర్థ స్కీమ్ లో మళ్ళా వీళ్ళు ఈ రౌండ్ వరకు ఆగాలి, మళ్ళా 4 rounds అయినంత వరకు. ఇంకంటే అంతకు ముందు వస్తే ఏం లాభం వాళ్ళు కదా. ఆ డేంజర్ ఉంది. కనుక ఇది అవగాహన అయినటువంటి వాళ్ళని గురువులు ఏమడుగుతున్నారంటే ఈ జంప్, నువ్వు జంప్ చేయలేదనుకో అగైన్ యూ విల్ బి ఏ ఫెయిల్యూర్. నీకు ఛాన్స్ వచ్చేసింది, నువ్వు బాగానే చదువుతున్నావు, ఓకే అని పిక్ పెట్టాడనుకో డిసెంబర్ లో టీచర్, అమ్మయ్యా నేను పాస్ అయిపోతానని ఆ రోజు నుంచి వాడు చదవడం మానేసాడు. టీచర్ చెప్పాడు కదా ఏమవుతాడు, అదే అక్కడ ఫెయిల్యూర్స్ అని ఇస్తాడు చూసారా. ఆ గ్రేట్ సెపరేషన్ అప్పుడే ఇంకోటి ఏంటి ఆపబడింది, యానిమల్స్ బికమింగ్ హ్యూమన్ కూడా ఆపేశారు. అంటే ఫెయిల్యూర్స్ దిస్ కాన్సెప్ట్ క్లియర్ గా ఉందా? ఇస్ దిస్ కాన్సెప్ట్ క్లియర్? దాని గురించి మనం వరీ కావక్కర్లే. కానీ అదొక కాన్సెప్ట్ ఉంది. మీరు లైఫ్ లో వాటిలో జరుగుతూ చూస్తున్నప్పుడు వీళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. కనిపించినప్పుడు ఒరే నువ్వు ఫెయిల్యూరురా అన్నావు అనుకోను, అద్భుతాల ఇంకా నీ గతి దేవునికి తెలియాలి అంచేత అప్పుడు మాస్టారు మీరు చెప్పారు అంటే నేను చెప్పలేదు అంటాను. నేను సంబంధం లేదు, నేనేం చెప్పలేదు అయ్యా, అదిగో ఆ బొమ్మ చూడు. కానీ మీరు వచ్చారంటే గ్యారంటీగా యూఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్, గ్యారంటీ అది. మీకు లాజిక్ అర్థమవుతుంది కదా, మీరు వచ్చి కూర్చొని వింటూ ఉంటే హెల్ప్ చేసి థింక్ యూ ఆర్ ఎ ఫెయిల్యూర్.
నా బాధ కూడా అదే పాస్ అయ్యేటువంటి వాళ్ళు సేమ్ చూసుకుని వెళ్ళిపోతారేమో అని భయం నాకు, ఆ బాధ ఉంది. ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఇది చూసుకోండి. అది ఎన్నో రౌండ్ లో జరిగింది, ఫోర్త్ రౌండ్ లో జరిగింది. యారో చూసుకోండి, మీకు అర్థం అవుతుంది. ఎవరు అది కాదమ్మా, ఆల్ ఆఫ్ అస్ వర్ యానిమల్స్ ఇన్ మూన్ ఫేజ్. ఎర్త్ స్కీమ్ లో మన హ్యూమన్ బీయింగ్స్ కానీ వచ్చాం, మనందరం ఈ చేంజ్ అనేది హ్యూమన్ బీయింగ్సే. కానీ మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క లక్ష్యాన్ని, ఎర్త్ స్కీమ్ యొక్క లక్ష్యాన్ని పొందగలవా పొందలేవా అనేది అక్కడ డిసైడ్ అయింది. అర్థం కదా, ఆ సీన్ ఇవల్యూషనరీ స్పీడ్ లేని వాళ్ళకి, ఇవల్యూషనరీ స్పీడ్ లేని వాళ్ళకి నేనేం చెప్పాను, ప్లానెట్ ఎర్త్ ఎక్కడుంది, ఇంకా ఫోర్త్ రౌండ్ లో అక్కడెక్కడో ఉంది. కానీ మనిషి అసలు ఎర్త్ స్కిన్ నే దాటేయొచ్చు. అర్థమైందా, ఎర్త్ స్కిన్ నే దాటేయాలి అంటే ఇంకా ఈ ఇవల్యూషన్ స్కీమ్ అది ఏమి ఉండదు. ఇంకా యూ కమ్ అవే ఫ్రమ్ ది స్కీమ్ ఆఫ్ ఇవల్యూషన్, యూ టేక్ ది ఇవల్యూషన్ ఇన్ యువర్ హ్యాండ్. ఆ తేడా మీకు అర్థం అవ్వాలి. అంచేత ఈ బొమ్మలన్నీ కూడా నేచురల్ స్కీమ్ ఆఫ్ ఇవల్యూషన్ కి అలా వెళ్తారు అని. ఇట్ టేక్స్ ఇయర్స్, క్రోర్స్ ఆఫ్ ఇయర్స్. అంటే ఈ ఫెయిల్యూర్స్ వాళ్ళు ఏమవుతారు, ఏమో మళ్ళీ స్కీమ్ లో వస్తారు, ఇంకో తమాషా ఏంటో తెలుసా, ఆ స్కీమ్ లో వాళ్ళు లీడర్స్ అయిపోతారు. ఉంటాయి కదా అది, ప్లస్ సీనియర్ మోస్ట్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వబడతాయి. కానీ అక్కడ వచ్చేటటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే, ఖచ్చితంగా దట్ ఎర్త్ ఇంతకంటే బెటర్ ఇవాల్వ్డ్ గా వస్తుంది. ఇన్ని కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఎర్త్ స్కీమ్ అది నిద్రపోతూ ఉండదుగా. చెప్తాను చెప్తాను అమ్మా, చెప్తా చెప్తాను చెప్తున్నాను అందుకోసం జడ్జిమెంట్ డేస్ కోసం వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి మనం ఇంకొక 200 ఇయర్స్ వరకు కూడా జడ్జిమెంట్ డేలోనే ఉన్నాం మనం. అందుకు ఇదంతా ఈ క్లాసెస్ స్పీడప్ చేయండి అని చెప్పాను నేను. తర్వాత నేను చేస్తామన్నా కూడా దట్ పరీక్షల ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, ఏప్రిల్లో మార్చి నుంచి ఇంకా ప్రాక్టికల్స్ మొదలెట్టి ఒక సిరీస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అన్ని జరుగుతూ ఏప్రిల్ ఎండ్ వరకు ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత నువ్వు పరీక్ష రాస్తానన్నా నీ లేదు మళ్ళీ. అందుకు మీరు తొందరపడాలి టైం. అన్ని ఇన్వాల్వ్ అవుతాయి, మా అది చదువుకోవాలి. వచ్చారు పెద్ద కూడా ఏంటంటే, మీరు ఒక ప్లాన్ వేసుకుని హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎక్కడి నుంచైనా మొదలెట్టండి, నేను మళ్ళీ దీన్ని ఇక్కడికి తీసుకొస్తాను సార్, డోంట్ వరీ. కావాల్సింది ఏంటి అంటే, మీరు ఒక ఆస్పెక్ట్ ని అర్థం చేసుకుని ఆ ఆస్పెక్ట్ లో నేను చెప్తున్న రోజుల్లోనే మీరు ఎక్స్పర్ట్స్ అయిపోవాలి తప్ప, మళ్ళా మీరు చదువుకోవాలి అన్నది ఓన్లీ టు రిఫ్రెష్ అవ్వాలి తప్ప నాట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మీరు చదివితే మీకు అవగాహన వచ్చింది సోలార్ సిస్టమ్ గురించి. ఇప్పుడు మీరు పుస్తకం మీరు ఇమీడియట్ గా ఈ 2-3 రోజుల్లో తీస్తే మీరు ఎక్స్పర్ట్స్ అయిపోతారు. అంటే అర్థమవుతారు. ఇది చూడండి, ఇప్పుడు యూ ఫాలో ద యారో. ఈ యారోలో ఫస్ట్ రౌండ్, ఇన్నర్ రౌండ్, అంటే ఇన్నర్ రౌండ్ అంటే అని ఇక్కడ లోపల నుంచి వస్తున్నది అర్థమైంది కదా, అది ఎక్కడికి వెళ్తుందో చూడండి. యారో ఎటువైపు వెళ్తుందో చూడండి మీరు. ఫస్ట్ రౌండ్ వెళ్ళండి, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, థర్డ్ రౌండ్ కూడా పూర్తి చేసేది, ఫోర్త్ రౌండ్. ఫోర్త్ రౌండ్ లో మీకు ఆ పైకి ఎక్కడికి వెళ్ళాలని చెప్తుంది, అడెప్ట్స్ లోకి వెళ్ళాలి, అంటే గురువుల స్థితికి వెళ్ళాలి అని. గురువుల స్థితికి వెళ్ళాలి అంటే మీరు ఎన్ని ఇనిషియేషన్స్ పూర్తి చేసుకోవాలంటే, ఫస్ట్ రౌండ్ లో ఒకటి, సెకండ్ రౌండ్ లో ఒకటి, థర్డ్ రౌండ్ లో ఒకటి, ఫోర్త్ రౌండ్ లో ఒకటి. అంటే ఎన్ని ఇనిషియేషన్స్ పూర్తి అవ్వాలి మీకు, నాలుగు దీక్షలు పూర్తవాలి. ఈ నాలుగు దీక్షలు పూర్తయినటువంటి వాడే శ్రీచక్రోపాసనకి అర్హుడు. అందుకని శ్రీచక్రోపాసనకి ఎన్ని ద్వారాలు ఉంటాయి? ఫస్ట్ రౌండ్ లో అయిన వాళ్ళు వచ్చేయచ్చు, సెకండ్ రౌండ్ లో అయిన వాళ్ళు రావచ్చు, థర్డ్ రౌండ్ లో అయిన వాళ్ళు రావచ్చు, ఫోర్త్ రౌండ్ లో ఉన్న వాళ్ళు రావచ్చు. కానీ ఫోర్త్ రౌండ్ లో వచ్చేవాడు ఇంకో గేట్ నుంచి వస్తాడు. నాలుగు గేట్స్ ఉన్నాయి కదా. అంతేత ఫస్ట్ రౌండ్ లో వచ్చేవాడు ఏ దీక్ష పూర్తి చేసుకుని శ్రీచక్రోపాసనకు వస్తాడు? మొదటి దీక్ష. రెండో గేట్ లోంచి వచ్చేవాడు రెండు దీక్షలు పూర్తి చేసుకుని వస్తున్నాడు. మూడో దాంట్లో వచ్చేవాడు నాలుగో దాంట్లో వచ్చాడు. అంటే శ్రీచక్రోపాసన యొక్క నాలుగు ద్వారాలు మీకు గుర్తొస్తుందా? బొమ్మ మహాకాల చక్రవర్తి యంత్రం ఒక్కసారి చెప్ప. అంతే దేనికైనా అంతే నాలుగే ఉంటే ఇంట్లో అయినా తీసుకొచ్చు, ఇంట్లో అయినా తీసుకొచ్చు. దీనికి నాలుగు రకాల నాలుగు ద్వారాలు కనిపిస్తున్నాయి. ఇది ఇది అంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇవ్వబడ్డాయి, 1, 2. ఇక్కడ నువ్వు మొదటి దీక్ష తీసుకుని వస్తే ఏమేం చేసుకోవాలి, రెండో దీక్ష తీసుకుని వస్తే ఏమేం చేసుకోవాలి, మూడో దీక్ష తీసుకుని ఎంటర్ అవుతే ఏమేం చేసుకోవాలి, నాలుగో దీక్ష వస్తే ఏమేం చేయాలో తెలుసుకోవాలి. అప్పుడు ఇంకా నువ్వు ఎక్కడున్నట్టు? ఇక్కడ ఉన్నట్టు ఈ ఏరియాస్లో. అంటే యూ హ్యావ్ నాట్ ఎంటర్డ్ యాక్చువల్లీ ద శ్రీచక్రోపాసన, యూ హ్యావ్ ఎంటర్డ్. కానీ మేము హిందువులం కాదండి, మేము శ్రీచక్రోపాసన చేయమండి. దానికి ఇంకో పేరు పెట్టుకోను, శ్రీచక్రోపాసన కాకపోతే ద బుక్ ఆఫ్ రివల్యూషన్స్ అని బైబిల్లో ఇదే చెప్పాడు. బైబిల్లో బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ కనుక మేము చూస్తే ఇదే ఉంది అక్కడ. ఆయన ఇంకో పేరు పెట్టాడు దాన్ని. మనకి మనకి కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక మనం ఇది అర్థం కాని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు, అర్థం అయ్యే వాళ్ళ దాని నుంచి మాట్లాడుకుందాం. అంతేత శీతక్రమంలో పశుభావంతో చేయవచ్చు, వీరభావంతో చేయవచ్చు, శక్తిభావంతో చేయవచ్చు, దేవతా మార్గంతో చేయవచ్చు అని నాలుగు రకాలుగా చెప్తారు. పశుభావంతో చేసేవాళ్ళు ఒక రకంగా చేస్తారు. పశుభావం అంటే ఏంటి? పశు అంటే ఎవడు? శ్రీచక్రోపాసన గురించి మాట్లాడుతున్నాం మనం, పశువుల గురించి మాట్లాడుతున్నా. పశు అంటే పాశములతో కట్టబడ్డవాడు, ఇంద్రియాలకి లోనైపోయినటువంటి వాడు, వాడు పశువు. వాడు ఎలా చేయాలి దీన్ని అంటే పశుభావంతో చేయండి అన్నారు ఋషులు. చేసినా నువ్వు ఎవల్యూషన్ స్కీమ్లో ముందుకు వచ్చేస్తావు. నేను కంగారు పడిపోకలే, నేను ఆ భావంతో చేస్తే నేనేదో తక్కువ భావంతో ఉన్నాను. ఏంటంటే నువ్వు కాస్త వేరే టైప్ ఆఫ్ సాధనలు చేసుకోవాల్సి వస్తుంది. పశుభావంతో కాకుండా రెండో భావం ఏం చెప్పాను నేను? వీరభావంతో చేయాలి. క్యాచ్ ద నెక్ ఆఫ్ ద గురు. ఒకడు గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువుకి ఏంటంటే గ్యారంటీగా ఉన్నది ఏంటి అంటే వాడు బంగారం చేయటం వచ్చాడు ఆ గురువుకి. సరే ఒకడవడో వెళ్ళాడు, నీకు బంగారం చేయటం వచ్చు కదా, నాకు చెప్తావా చస్తావా అని మెడపడుతున్నాడు. ఏలవెళ్ళ వెళ్ళాడు వాడు వేరే భావంతో వెళ్ళాడు. సరే గురువు ఏం చేస్తాడు? చెప్తాను చెప్తాను వదిలి వదిలి అన్నాడు. అమ్మాయ చూసావా అంటే దండం దర్శనం భవైతే మామూలుగా నేను అడిగితే నువ్వు చెప్పలేదు చెప్పాడు అన్నాడు. అది ఇలా చెప్తే ఎట్టమ్మా, కనీసం రేపు పొద్దున స్నానం అది చేసుకురా నువ్వు, చెప్తాను ఇనిషియేషన్ అన్నాడు. సరే ఇనిషియేషన్ ఇచ్చాడు. ఇంతేనా నేను చేసేసుకుంటాను అన్నాడు. బయటకు వెళ్ళబోతున్నాడు. ఈ సాధన చేసుకున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోనైనా, నువ్వు కోతుల్ని గుర్తు చేసుకోవద్దు, కోతుల్ని గుర్తు చేసుకుంటే మాత్రం ఈ సాధన ఉపయోగపడదు అన్నాడు. సాధన చేస్తున్నప్పుడు అసలు నా కోతులు ఎందుకు గుర్తొస్తాడండి మీరు మరీను అని పోయి కూర్చున్నాడు. ఏమైంది? ఆయన మళ్ళా గురువు దగ్గరికి వచ్చి అన్నాడు, భలే వాళ్ళు అసలు మీరు కోతి మాట ఎత్తి ఉండకపోతే ఖచ్చితంగా నాకు కోతులు గుర్తొచ్చేయండి కావు. ఇంకా ఈ జన్మలో నాకు ఇంకా రాత్రి అంతే అయిపోయింది. అంటే చాలా మందితో నేనేం చెప్తాను అంటే, ఏమి చేయకూడదు అని దయచేసి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జాతులు అడగండి. డోంట్ ఆస్క్ ఏ గురు వాట్ నాట్ టు డూ, ఎందుకంటే యూ కెనాట్ డూ వాట్ యూ షుడ్ నాట్ డూ. రెజల్యూషన్ స్కీమ్ లో ఉన్నటువంటి బ్యూటీ అది. అంచేత నేను చేయొచ్చా చేయకూడదా, నాకు అర్హత ఉందా అర్హత లేదా, యు డోంట్ ఆస్క్ ఇట్. లేదు ఉంది అంటే ఏమైతే ఇందాక నేను చెప్పిన కోతి కదే అవుతుంది. ఇప్పటికీ ఇంతమంది మహాత్ములు వచ్చి మీరు గాయత్రి మంత్రం చేసుకుని సోలార్ సిస్టమ్ గురించి అవగాహన చేసుకోండి అని చెప్తే ఇప్పటికీ కూడా నాకు ఆ క్వశ్చన్ వేస్తూనే ఉంటారు, ఏమండి ఆడవాళ్ళు గాయత్రి చేయొచ్చా, ఏమండి ఆడవాళ్ళు ఉద్యోగం చేయొచ్చా, ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవచ్చా, ఆడవాళ్ళు భోజనం చేయొచ్చా, మిలిటరీలోకి వెళ్ళొచ్చా, కాలేజీ ఒకప్పుడు అసలు ఆడవాళ్ళు బయటకు రాకూడదుగా, కాలేజీ స్పీడానికి వెళ్ళకూడదుగా, మరి ఎందుకు వెళ్తున్నావు? లాజిక్ అర్థమవుతుందా? ఈ టు డూ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఈ పిచ్చి ప్రశ్నలతోనే మనం పాడు చేసుకుంటున్నాం తప్ప. ఇంకా ఇక్కడ ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నేను పశుభావము వీరభావము శాంతభావము దేవతాభావంతో దీన్ని చేసుకోవచ్చు అంటే ఇంతకీ మేము ఎవరు అండి? మనసులో ఏ భావం లేదు, మనకి అభావం ఏమో. ఎందుకంటే ఎంత చెప్పినా ఈ మహాకాల చక్రవర్తి యంత్రము నాకు తెలిసి 5 ఏళ్ళైందో 6 ఏళ్ళైందో నేను ఇంట్రడ్యూస్ చేసి ఇంతవరకు దాన్ని కరెక్ట్ గా సాధన చేసుకున్నాడు ఎవరు నాకు కనిపించారు? ఇంట్లో పెట్టుకున్నారేమో కొంతమంది, కొంతగా పెట్టుకున్న వాళ్ళని నేను ఇంకోటి కూడా అడిగాను. కనీసం రోజు ఒకసారి మీరు స్నానం చేశాక పసుపు బట్టలు వేసుకుని ఒకసారి దానికి దండం పెట్టుకోండి అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్. నాకు గుర్తొచ్చినప్పుడు చేస్తున్నామండి. థ్యాంక్స్. నేను చెప్తాను మహాకారుడికి వాళ్ళకి, పాపం దే ఆర్ సో గ్రేట్ పీపుల్. వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు ఇట్స్ సో బిజీ పీపుల్. ఎంత బిజీ పీపుల్ అంటే విష్ణువే మార్పులు వేసాడు మనకి. దట్ వీఆర్ వెరీ గుడ్ పీపుల్ అండి. ఎందుకంటే నారదుడు ఒకసారి అడిగాడు, మీ అందరిలోనూ కూడా మీ భక్తులందరిలోనూ కూడా చాలా మంచి భక్తుడు ఎవరు మీకు అని. అంటే నారదుడు ఉద్దేశం ఏంటి, గ్యారంటీగా విష్ణు నా గురించే చెప్తాడు, నారద యు ఆర్ వెరీ గ్రేట్. ఎందుకంటే 24 అవర్స్ నారాయణ 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 అంటూ ఉంటే నేను తప్ప ఇంకా నాకంటే గొప్ప భక్తులు ఎవరు ఉన్నాడు? విష్ణు చేత ఆ మాట అనిపించుకుందామని ఏ శివుణ్ణో బ్రహ్మనో అడిగితే వాళ్ళు చెప్పుండేవారేమో, ఈ విష్ణువుతో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ గ్యారంటీగా పంపించాడు. అంతే ఏం చెప్పాడు, హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ దగ్గర ఏదో ఒక క్లాస్ జరుగుతుంది, ఆ క్లాస్ లో ఒకళ్ళు ఉన్నారు, నాకు ఆ పేరు చెప్పాడు అనుకోండి, కానీ నేను చెప్పను ఎందుకంటే నీకు చెప్తే మనకి బాధపడతారు, విష్ణు నన్నే అన్నాడా, మేం కాదా అతని కంటే గొప్ప భక్తుడు అని. అంటే నారదుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? నేను చూశాను లేదా వచ్చినప్పుడు చూశాక అతనికి అందులో భక్తి కనిపించదు. ఎంత గొప్ప ఎందుకు అన్నాడండి అని అంటే, నీకు తెలిసిన 2 కిలోమీటర్ల దూరం నుంచి పొద్దున 9 గంటల నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని 9 గంటల నిద్ర లేచాక ఇంకా నీకున్న బాధ్యతలు ఏమి ఉంటాయి కదా, అంతమందికి అన్ని బాధ్యతలు ఇచ్చేసి ఆ గురువుని అనుగ్రహించడానికి వారి దర్శనంతో ఆమె వచ్చి అప్పుడే ఆయన వచ్చి ఆ గురువుని అనుగ్రహించాడు. నువ్వు ఎప్పుడైనా అసలు వైకుంఠానికి వచ్చి నన్ను అనుగ్రహించావని అరగా, ఎప్పుడో ఏదేదో నువ్వు ఎందుకు చెప్తున్నాను అర్థమైనా, మీ టైం ప్రకారం రావటం కాదు, నీకు ఉన్నప్పుడు రావటం కాదు. ఒక సిలబస్, ఒక క్లాస్, ఒక కోర్సు జరుగుతూ ఉంటే యూ హ్యావ్ టు అటెండ్ దట్ కోర్స్. నేను మీకు ఎంత కన్సెషన్ ఇచ్చానో టైమ్స్ మీది, మీ ఇష్టం వచ్చిన టైంలో పెట్టుకోండి అంటున్నాను నేను, మీకు వీలున్న చోట పెట్టుకోండి అంటున్నాను నేను. మిగతా కాలేజెస్ లో అక్కడ మీకు వీలుందా అని అడుగుతాడా ఏంటి? నేను ఇంజనీరింగ్ కాలేజీ పెడుతున్నాను, మీ ఇంటి పక్కన పెట్టేదా? మీలో మీ పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్ చేయకొచ్చున్నారో నెక్స్ట్ ఇయర్ ఆగండి. మీ పిల్లలు ఇంజనీరింగ్ చేయకొచ్చున్నారో మీ ఇంటి పక్కనే పెడతాను, ఓకేనా? మా కాలేజీలో చేర్పిస్తారా అని అడుగుతాడా, లేకపోతే వాడు వీలున్న చోట పెడతాడా? సిలబస్ మీ అమ్మాయికి కాస్త మ్యాథమెటిక్స్ లో కూడా కిసిపరిస్తున్నా ఉండే అర్హత సబ్జెక్ట్ అసలు మ్యాథమెటిక్స్ చదవకూడదండి. ఫిజిక్స్ అర్థమవుతుంది లేదండి, ఓపెన్ చేస్తానండి నేను ఫిజిక్స్ కూడా తీసేస్తానండి. సిలబస్ ఉంది, ఒక కోర్స్ ఉంటుంది ఆధ్యాత్మికతలో, మీకు అర్థమవుతుందో తేడా ఎందుకు చెప్తున్నాను, ఆ పిచ్చి ఆలోచనల నుంచి మీరు బయటపడాలి. అసలు యూ కాంట్ డిక్టేట్ ఏ కోర్స్, అందులో ఎక్స్పెషల్లీ నేను ఇవ్వాలి. ఈజీగా మీరు చేసుకోవచ్చేమో, చేసుకోవచ్చేమో కాదు చేసుకోవచ్చు. ఎవల్యూషనరీ స్కీమ్ లో దట్ ఇస్ ఫిక్స్డ్ ఎవల్యూషన్ అండ్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ యు ఆర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. యు జస్ట్ కాంట్ ఇగ్నోర్ ఇట్. నేను వద్దండి అదొకటి నాకు ఇదంతా వద్దు అంటే అప్పుడు ఎక్కడున్నావు అనమాట నువ్వు. సరే జాగ్రత్త గుర్తుంచుకోండి, ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోగలిగేటప్పుడు అక్కడ మొత్తం మీద ఎర్త్ చైన్ పూర్తి అయిపోయేసరికి ఎంతమంది రావాలి, 12,000 మిలియన్ ఇనిషియేట్స్ రావాలి. 12,000 అంతేనా మా నెంబర్? 12,000 మిలియన్ అర్హత్స్ రావాలి. 12 మిలియన్ అడెప్ట్స్ సారీ 12,000 మిలియన్ అడెప్ట్స్ రావాలి. దాని తర్వాత కూడా ఇంకా ఉంది కానీ మనకి అర్థమయ్యే భాష అంటే అదేంటో అర్థం చేసుకోండి. ఇనిషియేట్స్ అంటే ఏంటి అంటే నేను ఇది నేర్చుకుంటాను అని స్వయముగా దీక్ష తీసుకున్న వాడిని దీక్షితుడు అంట. ఇనిషియేట్ అంటే దీక్ష తీసుకునేవాడు అని. ఇంతకా దీక్ష ఎలా తీసుకోవాలి మీరు? ఈ ఐదుగురు గురువుల యొక్క కాన్సెప్ట్ లో ఏదో ఒక గురువు యొక్క కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. ఈ ఫండమెంటల్స్ నేను చెప్పేస్తూ ఉంటాను అండి, ఇలాంటి క్లాసెస్ మీకు అర్థమైపోయాక దీని గురించి నేనేం పెద్ద వరీ కావట్లేదు. కానీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మాత్రమే ఉండాలి ఎవల్యూషనరీ స్కీమ్ లో. అంటే దీక్షితులు అంటే ఎవడనమాట, బాడీ యొక్క లైఫ్ లో ఆసనాలు, ప్రాణాయామాలు, మెడిటేషన్, ఏదో భగవద్గీత చదువుకోవటం, బైబుల్ చదువుకోవటం, ఖురాన్ చదువుకోవటం, ఇదంతా కూడా ఇట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్ దాన్ అనీ అదర్ థింగ్ ఇన్ లైఫ్. అది గుర్తుంచుకోండి, వాడు దీక్షితుడు అంటే. కానీ దీక్ష తీసుకున్నవాడు రామకృష్ణ పరమహంస ఎప్పుడు ఇలా కూర్చుని సమాధిలో ఉన్నాడని అనుకుంటున్నారా మీరు? అంతా ఉండేవాడు, చరిత్రలు ఆడుతూ ఊళ్ళకి వెళ్ళేవాడు, డ్రామాలు చూసేవాడు, నాటకాలు చూసేవాడు, తను వేసేవాడు నాటకాలు. అందులో రామకృష్ణ పరమహంస గురించి ఆ వచ్చేవాళ్ళందరినీ భలే ఇమిటేట్ చేసేవాడు ఆయన. మీరు చదివితే తెలుస్తుందండి, పడి పడి నమ్మేవాళ్ళ పిల్లలు. పిల్లలు అంటే ఎవరు? ఆయన శిష్యులు వాళ్ళు. సో స్పిరిచువలిజం డజంట్ మీన్ దట్ యూ డోంట్ ఎంజాయ్ మూవీస్ ఆర్ యూ డోంట్ డూ దిస్ అండ్ డోంట్ డూ దట్. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లవాడు 24 గంటలు చదువుకుంటాడా? తింటూ ఉంటాడు, స్కూల్కి వెళ్తూ ఉంటాడు, కాలేజీకి వెళ్తూ ఉంటాడు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటాడు, మాట్లాడుకుంటూ ఉంటాడు, అలుగుతూ ఉంటాడు, దెబ్బలాడుకుంటూ ఉంటాడు, అన్ని చేసుకుంటూ ఉంటాడు. కానీ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది? చదువు మీద ఉంటుంది. అలాగా ఎవడైతే ఉంటారో దాన్ని దీక్షితుడు అంటారు. అది మనకుంది, రెగ్యులర్ గా మెడిటేషన్ చేసినా రెగ్యులర్ గా చేయకపోయినా జనరల్ గా మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, అందులో ఏం డౌట్ లేదు. మనకి మీరు క్లాసెస్కి వచ్చారా లేదా అది ఇంపార్టెంట్ కాదు. నా క్లాస్ కాబట్టి ఇంకో క్లాస్, ఇంకో క్లాస్ కాబట్టి ఇంకో క్లాస్, ఏమీ లేకపోతే చాలా సీరియస్ గా టీవీలో ఓ పర్టికులర్ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు చాలా మంది, అది దీక్షితులే. కానీ ఆ దీక్షితులు అనేటటువంటి వాళ్ళకి ఇంకొక మెట్టు ముందుకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అర్హత అంటే ఏమిటి? అర్హత ఇంకా బిఏ ఒకటి చదువుతున్నాడు, బిఎస్సీ ఒకటి చదువుతున్నాడు. బిఏ చదవకంటే ఏం అర్హత వస్తుంది? ఆర్ట్స్ డిగ్రీ వస్తుంది. బిఎస్సీ చదువుతున్న వాడికి అర్హత అంటే అర్థమైంది కదా. ఫాలోయింగ్ ఏ ఫిక్స్డ్ సిలబస్, ఆ ఫిక్స్డ్ సిలబస్ కి ఇప్పుడు నేను చేసేటటువంటి ప్రయత్నాలంతా కూడా రామకృష్ణ పరమహంస అండ్ హిస్ గ్రూప్ ఖచ్చితంగా ఆ ఎవల్యూషన్ స్కీమ్ చివరకు తీసుకెళ్లిపోతుంది. అరవింద్ అండ్ హిస్ గ్రూప్ ఖచ్చితంగా ఎవల్యూషన్ యొక్క ఆ చివరి వరకు తీసుకెళ్ళిపోతుంది. ఏ చివరి వరకు? అర్హత్, అర్హత్ వరకే. రామకృష్ణ మిషన్ వాళ్ళకి ఒక అర్హత ఉంది. అర్హత అంటే సినిమా తప్పు అని కాదు, ఇప్పుడు బిఏ గొప్ప, బిఎస్సీ గొప్ప, బిఈ గొప్ప, ఎంబీబీఎస్ గొప్ప, ఇట్ డిపెండ్స్. అంటే అది ఏది గొప్ప ఏది గొప్ప అన్నది కేవలం మన యొక్క ఏమంటారు దాన్ని గ్రేడేషన్సే తప్ప అందరూ డాక్టర్లు అవరు. కానీ డాక్టర్లు కాని వాళ్ళు ఎవరు బతకటం లేదా, వాళ్ళకి సుఖంగా లేదా, వాళ్ళు జీవించటం లేదా. అందరూ ఇంజనీర్స్ అవరు. అంటే ఇంజనీర్ కాని వాళ్ళందరూ ఇంకా అంతే నా లైఫ్గా ఎందుకు పనికిరారు వాళ్ళు దద్దమ్మలేనా, అర్థమవుతుందా? అంతేత రామకృష్ణ పరమహంస వాళ్ళు అర్హతల వరకే వెళ్తారు, అరవిందో వాళ్ళు అర్హతల వరకే వెళ్తారు. ఇంకా లారీ మార్చే వాళ్ళు అర్హతల వరకే వెళ్తారు. ఇంకా సత్సాయి సేవా సమితి సిద్ధి సాయి వాళ్ళు కూడా అర్హతకే వెళ్తారు. అర్హత అంటే ఏంటి? అక్కడ ఆ గ్రూప్ ఏమి చేస్తోందో ఆ లక్ష్యాన్ని అర్థం చేసుకుని ఆ లక్ష్యం వైపుకి వెళ్ళటం. నేను భజన చేసిస్తున్నాను, సాయి భక్తుని అయిపోయాను, గాయత్రి చేస్తున్నాను, గాయత్రి పరివారంలో ఉన్నాను, ఇంటిగ్రల్ యోగా గురించి మాట్లాడుతున్నాను కనుక అరవింద గ్రూప్ లో ఉన్నాను, అది అర్హత కాదు. యూ షుడ్ నో ద లెవెల్. వాడు ఎక్కడికి వెళ్ళాలి, వాడు ఖచ్చితంగా అది ఎక్కడికి వెళ్తుంది, ఎస్ స్కీమ్ దాటిస్తుంది, అది ఆ గోల్ తెలియాలి నీకు. అందుకు ఈ ఎస్ స్కీమ్స్ అవి నేను చెప్పాను. ఎవడైనా కూడా ఈ ఐదుగురు గురువుల యొక్క కాన్సెప్ట్స్ లో ఉన్నాడు అంటే హీ షూడ్ టు ద ఎస్ స్కీమ్. అంతేత వాళ్ళు ఎంతమంది వస్తారు? 12,000,000,000 పీపుల్ రెడీ అవ్వాలి ఎస్ స్కీమ్ అయిపోయే లోపల. ఈ లోపల ఏం జరుగుతుంది? అక్కడ ఈ అర్హత పొందినటువంటి వాళ్ళు అక్కడితో వాళ్ళు ఎవల్యూషన్ ఆగరు, ఇంకా పైకి వెళ్ళవచ్చు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు అడెప్ట్స్ అంటే ఏంటి? గురువులు, మాస్టర్స్. ఇంగ్లీష్ మాట మాస్టర్స్ గురువులకి అడెప్ట్స్. ఈ అడెప్ట్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఈ అర్హత నుంచి వస్తారు. కానీ ఈ అడెప్ట్స్ కి అర్హత్స్ కి ఉన్నటువంటి ఫండమెంటల్ తేడా ఏమిటి అంటే, ఎంబీబీఎస్ పాస్ అయిన వాడు ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, వాడిస్తూ వాడు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఎంబీబీఎస్ పాస్ అయిన వాడు మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యి మెడిసిన్ చెప్పటం మొదలెట్టాడు అనుకో, వాడు అడెప్ట్ అవుతాడు. అంటే అర్హత అయిపోయాక అడెప్ట్ అయితీరానని ఏం లేదు. వాడు ఇంకో లైన్ ఆఫ్ రివల్యూషన్ లోకి వెళ్ళిపోవచ్చు. వాడు జీవితంలో ఇంకో చోటు వెళ్ళొచ్చు. ఎంబీబీఎస్ చదివిన వాడు నేను ఎక్కడికో పోయి నేను ప్రాక్టీస్ పెట్టుకుంటాను అనొచ్చు కదా, పెట్టుకోవచ్చు. కానీ ఎక్కడికో పోయి ప్రాక్టీస్ పెట్టుకోకుండా ఓ మెడికల్ కాలేజీలోకి జాయిన్ అయ్యి ప్రొఫెసర్స్ గా అయ్యి వాళ్ళకి మెడిసిన్ చెప్పటం మొదలెస్తాడు అనుకో, అప్పుడు వాళ్ళని ఏమంటాం మనం? అదే అడప్ట్ అంటాం. వాళ్ళు గురువులుగా మనకి లభిస్తున్నారు పాఠం చెప్పడానికి. వాళ్ళే లేకపోయింటే మనకి తెలిసి లేదు. కానీ మెడిసిన్ నేర్చుకున్న వాళ్ళు అందరూ బయటకు వెళ్ళిపోయి అసలు మెడిసిన్ వాళ్ళు ఎవరికి చెప్పటం మానేశారనుకో, ఏమవుతుంది? అంతే అడప్ట్. కానీ అడప్ట్ తర్వాత అక్కడితో ఆగిపోతుందా? ఇంకా ఉన్నాయి, చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ పాసిబిలిటీస్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోక్కర్లేదు అంటాడు. నెక్స్ట్ టైం చూసుకోండి, మీరు టైం చూసుకోండి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? ఆ మాస్టర్ ఇప్పుడే కదా మీరు కోపడ్డారు, కామన్ సెన్స్ ఉండాలని చెప్పా. ఇక్కడ జడ్జిమెంట్ డేస్ అని, ఇది కాస్త మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ జడ్జిమెంట్ డేస్ ఒక రోజులో కూడా ఒక బిందు వస్తుంది వేర్ యూ కెన్ జడ్జ్ యువర్ సెల్ఫ్. దేనికి జడ్జి చేస్తున్నాం మనం? ముందు వెనకాల వెళ్తున్నామా లేదా? ఏ రోజు ఆ రోజు మనం జడ్జ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ సెవెంత్ కట్ అయిందా? బొమ్మలోనే అంటుందా? పర్వాలేదు అండి. ఏం పర్వాలేదు, చిన్న బొమ్మ ఉంది. ఇక్కడ పేజ్ నెంబర్ 77 ఒకసారి చూడండి మీరు. ఆల్ ఆఫ్ యూ జస్ట్ సీ పేజీ నెంబర్ 77. ఇందులో మీరు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అవి చేసుకోగలిగేటటువంటి వాళ్ళు, ఈ డేస్ ఆఫ్ జడ్జిమెంట్ కనుక అర్థం చేసుకోగలిగితే, ప్రతి సంవత్సరంలో వచ్చేటటువంటి డేస్ ఆఫ్ జడ్జిమెంట్ ని మీరు పట్టుకోగలిగితే, ఆ రోజుల్లో చాలా మ్యాజిక్ జరుగుతాయి సృష్టిలో. ఒక డే ఆఫ్ జడ్జిమెంట్, చాలా పాజిటివ్ డే ఆఫ్ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది అంటే 1926 లో నవంబర్ 24. అలా ప్రతి ఇయర్ లోనూ వస్తూ ఉంటుంది డే ఆఫ్ జడ్జిమెంట్, కానీ అది ఆ డేట్ కి కోయిన్సైడ్ అవ్వాలి అనే రూల్ లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటుంది. అంతేత ఇది చూడండి, ఇక్కడ డేస్ ఆఫ్ జడ్జిమెంట్ ఆఫ్ సెపరేషన్స్ ఫస్ట్ ఆర్డర్ అంటే హై లెవెల్ ఆఫ్ జడ్జిమెంట్ అంటే ఎర్త్ ప్లానెట్ లో రౌండ్స్ గురించి జడ్జిమెంట్ ఎప్పుడు జరిగింది అని చెప్తాడు. అక్కర్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఏం రాసింది అక్కడ ఫిఫ్త్ రౌండ్ అంటే అర్థమైంది కదా, ఒక రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ లో జరుగుతుంది. ఇప్పుడు మనం ఏ రౌండ్ లో ఉన్నాం? ఫోర్త్ రౌండ్ లో ఉన్నాం. ఫోర్త్ అవ్వాలమ్మా, అయ్యాక ఫిఫ్త్ వస్తుంది. ఫిఫ్త్ అయ్యాక ఫిఫ్త్ మిడిల్ లోకి రావాలి. అంతేత ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ జడ్జిమెంట్ ఇంకా రాలే. ఇప్పటి నుంచి కనుక మనం ట్రెమెండస్ ఎఫర్ట్ పెట్టి ఏం లాభం అవుతుంది, ఆ జడ్జిమెంట్ డే వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆ డేట్ టైం తర్వాత నువ్వు ట్రై చేసావనుకో, అందుకే ఈ గుణం అంతా కూడా అంటే దమ్మున్నవాడు, దమ్మున్నటువంటి సాహసవంతుడు, నేను మొత్తం ఈ గెలాక్సీస్ గెలాక్సీస్నే దాటేస్తాను, నేను ఎక్కడికైనా వెళ్ళిపోగలను, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ టైప్ ఆఫ్ హార్డ్ వర్క్ అన్నవాడు ఏం చేసుకోవచ్చు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఫోర్త్ రౌండ్ లో ఉన్నాం మనం. ఫోర్త్ రౌండ్ లో ఎన్నో రూట్ రేస్ లో ఉన్నాం, ఫిఫ్త్ రూట్ రేస్ లో ఉన్నాం. ఫోర్త్ రౌండ్ లో, ఫోర్త్ రౌండ్ లో ఫిఫ్త్ రూట్ రేస్ లో మళ్ళా ఒక్కొక్క రూట్ రేస్ లో సబ్ రేసెస్ ఉంటాయి. అందులో ఫిఫ్త్ లో ఫిఫ్త్ అయిపోయింది, ఫిఫ్త్ లో సిక్స్త్ కి వెళ్ళాలి. ఇంకొక ఫ్యూ హండ్రెడ్ ఇయర్స్ లో ఆ సబ్ రేస్ స్టార్ట్ కాబోతోంది. అంటే ఈ జడ్జిమెంట్ డే రావాలి అంటే ఫోర్త్ రౌండ్ లో ఫిఫ్త్ లో సిక్స్త్ సబ్ రేస్ అవ్వాలి ముందు కదా. ఫిఫ్త్ రూట్ రేస్ లో సెవెంత్ సబ్ రేస్ అయ్యాక ఫిఫ్త్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ రౌండ్ కాదా, సిక్స్త్ రూట్ రేస్ వస్తుంది, సిక్స్త్ రూట్ రేస్ తర్వాత సెవెంత్ రూట్ రేస్ వస్తుంది, సెవెంత్ రూట్ రేస్ వచ్చాక ఫిఫ్త్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫిఫ్త్ రౌండ్ లో మిడిల్ అంటే ఏంటి, ఫిఫ్త్ రౌండ్ లో మళ్ళా ఒక రూట్ రేస్, రెండో రూట్ రేస్, మూడో రూట్ రేస్, నాలుగో రూట్ రేస్, ఫిఫ్త్ రూట్ రేస్ వచ్చినప్పుడు ఆ డెసిషన్ తీసుకుంటాను. అర్థమైందా, ఇజ్ ఇట్ క్లియర్? అది రాలేదు, ఇంకా రాబోతుంది. కానీ ఇప్పటి నుంచి నీకు పరీక్ష టైం టేబుల్ వస్తేనే కదా మనకి చదవాలని వేడేస్తుంది. కాకపోతే ఏమంటే ఇంకా టైం టేబుల్ రాలేదండి చదువుతాం, కాలేజీలో కూడా పిల్లలంతే కదా. అంతేత ఇదొక టైం టేబుల్ అనమాట, నీకు ఒక రౌండ్ టైం ఆల్మోస్ట్ ఉంది, ఖచ్చితంగా ఉంది. దాని తర్వాత సెకండ్ ఆర్డర్ ద ఫిఫ్త్ గ్లో పీరియడ్. అక్కడ ఫిఫ్త్ రౌండ్ బదులు ఫిఫ్త్ గ్లోబ్ అంటే తేడా అర్థమైంది కదా. రౌండ్ లో ఒక గ్లోబ్ లైవ్ అయ్యి రెండో గ్లోబ్ వస్తుంది, రెండో గ్లోబ్ లైవ్ అయ్యి మూడో దానికి వస్తాం, మూడో గ్లోబ్ లైవ్ అయ్యి నాలుగో దానికి వస్తాం, అది లైవ్ అయ్యి ఫిఫ్త్ గ్లోబ్ లో మళ్ళా మనము మెర్క్యూరీలో వస్తుంది. రైట్, ఎవ్రీ రౌండ్, ఎవ్రీ రౌండ్ లో థర్డ్ ఇక్కడ ఫిఫ్త్ రూట్ రేస్ లో, ఆ గ్లోబ్ లో మళ్ళా సెవెన్ రూట్ రేసెస్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? అందువల్ల ఇన్ని క్లాసెస్ ఇంతకందరూ కూడా పెట్టుకునేది, అప్పుడెప్పుడో వస్తే నీకున్నావు. కానీ అది కూడా గుర్తుంటే నువ్వు దానికి ప్రిపేర్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ కి దానికి ప్రిపేర్ అవుతా వాళ్ళ గేట్ కిను ఏమేమో ఉన్నాయి కదా, వాటన్నిటికీ ప్రిపేర్ అవుతున్నట్టు అనమాట. ఇక్కడ ఎలాగో మీరు పాస్ అవ్వాల్సింది ఇదే, ఆ పరీక్ష అప్పుడు రాయాలి నువ్వు, కానీ దానికి ప్రిపేర్ నువ్వు ఇప్పటి నుంచి అవ్వచ్చు. అంతే మనం ఇప్పుడు ఉన్న చోట ఫిఫ్త్ రూట్ రేస్ లో ఉన్నాం. కానీ ఇంకో తమాషా కూడా చూసుకోండి, ఫిఫ్త్ రూట్ రేస్ డామినెంట్ గా ఉన్నది ఇండియాలోనే, మిగతా చోట్ల ఉన్నవి ఫస్ట్ రూట్ రేస్ కానీ, సెకండ్ రూట్ రేస్ కానీ, థర్డ్ రూట్ రేస్ కానీ, ఫోర్త్ రూట్ రేస్ కానీ. డామినెంట్ గా ఉన్నటువంటి రూట్ రేస్ ద ఆర్యన్ రేస్ అనేది ఇండియాలో ఉంది. కనుక అరవిందో అంత స్పష్టంగా చెప్పాడు, ఇండియా ఈజ్ ద ఓన్లీ పీస్ ఆఫ్ ఎర్త్ విచ్ కెన్ గైడ్ హ్యుమానిటీ. ఇఫ్ ఇట్ డజంట్ గైడ్, పోయే మొత్తం పోయే, మొత్తం హ్యుమానిటీ పోయే. అసలు ఆ కాన్సెప్ట్ మనకు అర్థం అవటం లేదు అసలు, ఎంత ఆర్తితో చెప్పుకుంటాడో అరవిందో. కానీ ఇంకా టైం ఉంది మనకి, ఇంకేంటే ఫోర్త్ గ్లోబ్ లో ఉన్నాం మనం, ఇంకా ఫిఫ్త్ గ్లోబ్ లో కానీ ఆ ఫైనల్ జడ్జిమెంట్ రాదు. అంటే మనం ఇక్కడ నుంచి దాటి వెళ్ళిపోవడానికి ఇంకా చాలా టైం ఉంది మనకి. ఫిఫ్త్ రూట్ రేస్ లో మనం ఉన్నాం, మనం ఉన్నా ఉన్న దానికి ఏంటి కారణం, ఇండియాలో ఉన్నాం కనుక. మిగతా వాళ్ళందరికీ పరీక్షలు లేవు, పరీక్ష ఎవరికి ఉంది? ఇండియా వాడికే ఉంది. అర్థమవుతుంది తేడా, బై ఇండియా ఇస్ సో ఇంపార్టెంట్ అరవిందో తాను చెప్పింది. అంతే ఇండియన్స్, మీరు మీ రోల్ ఏంటో అర్థం చేసుకోకుండా మీరు పిచ్చివాళ్ళలాగా ఇలాగే జీవిస్తూ, నా కుటుంబం, నా ఇది, నా వాడు, నా పిల్లవాడు, వాడు వీడు, వీడేమైపోతున్నాడు, మేము ఎంత బాధపడిపోతున్నామో మాస్టర్, మీరు బాధపడలేదని నేను అంటలేదు. మీరు బాధపడండి, బాగా బాధపడండి. బాధపడకపోతే అసలు యు ఆర్ నాట్ ఈవెన్ ఏ హ్యూమన్ బీయింగ్. ఇంక ఎవల్యూషన్ ఏముంటుంది మీకు? సిద్ధిసాయి వాళ్ళు బాధపడితే ఎవడైనా వస్తే వాళ్ళు ఏడ్చేసేవారు ముందు వాళ్ళ బాధలు తీసి. అంతేత రాయిలాగే జీవించటమును నంద ముట్టుకోకు అంటే జీవించటం అసలు హ్యుమానిటీయే కాదు, లీవ్ ఎలోన్ ఎవల్యూషన్. బాధపడొద్దని నేను చెప్పటమే, ఏంటంటే ఎవల్యూషన్ లోకి వెళ్తున్న కొద్దీ యూ బికమ్ సెన్సిటివ్. ఇట్ ఈస్ ద ప్రైస్ యూ పే ఫర్ డెవలప్మెంట్, బికమింగ్ సెన్సిటివ్. కానీ సెన్సిటివ్ కనుక ఇదంతా నువ్వు నేర్చుకోకుండా ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, బాధపడుతూ కూర్చున్నావు అనుకో, ఛాన్స్ పోయే. అర్థమైంది కదా? అంతేత ద థర్డ్ ఆర్డర్ ఆఫ్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఫిఫ్త్ రూట్ రేస్. ఈ మిడిల్ ఆఫ్ ది ఫిఫ్త్ రూట్ రేస్ లో ఎప్పుడు జరుగుతుంది అది? అందులో సారీ, ఫిఫ్త్ రూట్ రేస్ లో జరుగుతుందని చెప్పాను కదా. దాని తర్వాత ఫోర్త్, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కరెక్ట్, ఇద్దరికి ఇంత గందరగోళం పడుతున్నాం అంటే ఫోర్త్ దాంట్లో. ఫిఫ్త్ సబ్ రేస్ లో ఉన్నాం మనం. జూమింగ్ ఇన్. ఇప్పుడు ఇంపార్టెన్స్ అర్థమవుతుందా మీకు? ఇందుకు ఇప్పుడు ఇన్ని గందరగోళాలు జరిగిపోయి ఇన్ని గురువులు వచ్చేసి ఇంతమంది రకరకాల, కానీ ఇంతమంది గురువులు ఇంతమంది ఇది తెలుసుకుని చెప్పటం లేదు అని నా డౌట్. వాళ్ళ లోపల నుంచి ఆర్ట్ వచ్చేసి న్యాచురల్ గా ఎవల్యూషన్లో న్యాచురల్ గా నువ్వు దానికి తగినట్టు ప్రవర్తిస్తావు. అంతే, ఇంతమంది గురువులు వచ్చేస్తున్నారు, ఇంతమంది ఇది వచ్చేస్తున్నారు, ఇవంతా చేస్తున్నారు, ఇట్స్ ఓకే. కానీ మనము ఎయిమ్ చేస్తున్న లక్ష్యానికి మిగతా గురు పరంపరకి తేడా అర్థమవుతుందా? ద మోస్ట్ సైంటిఫిక్ క్యాలిక్యులేటెడ్ వేలో వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది అంటే నువ్వు ఫిఫ్త్ సబ్ రేస్ లో ఉన్నావు. ఈ ఫిఫ్త్ సబ్ రేస్ లో ఉన్నవాడు ఇవాల్వ్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? సిక్స్త్ సబ్ రేస్ కి వెళ్ళాలి. వెళ్ళలేని వాడు రిజెక్టింగ్ దోస్ అన్ఫిట్ ఫర్ ద రిమైండర్ ఆఫ్ ది రూట్ రేస్. అంతే, ఈ యాంగిల్ లో వెళ్ళలేనటువంటి వాడు ఇక్కడ ఆగిపోతాడు. ఆగిపోయి ఎన్నాళ్ళు ఆగిపోతాడు వాడు? ఈ ఫిఫ్త్ రూట్ రేస్ పూర్తి అయ్యేంత వరకు ఇంకా వాడు ఏం చదువుకోలేడు. ఈ ఫ్యూ ఇయర్స్, కానీ ఫ్యూ ఇయర్స్ కాదు, మీకు ఖచ్చితంగా రౌండ్ ఫిగర్స్ లో చెప్పాలి అంటే ఇంకో 250 ఇయర్స్ ఉంది రౌండ్ ఇయర్స్. ఈ ఇయర్స్ లోపల మీరు వచ్చేయచ్చు. చాలా టైం ఉంది మాస్టర్, 250 ఇయర్స్. మీరు ప్రాక్టీస్ చేసి సాధన చేసినప్పుడు మీకు అర్థమవుతుంది 250 ఇయర్స్ మీకు సరిపోవు. కానీ దానికి ఋషులు ఇన్ని రకాలైనటువంటి ఆల్టర్నేటివ్స్ చెప్తున్నారు మీకు. ఒక్కసారి బ్రెత్ తీసుకుంటే నువ్వు ఎంత ముందుకెళ్తావు? 250 ఇయర్స్ అంటే నువ్వు ఎన్నిసార్లు బ్రీదింగ్ చేసుకోవాలి? ఎందుకమ్మా 250 ఇయర్సేగా? అర్థమైందా? 250 టైమ్స్ నువ్వు ఊపిరి పీల్చుకుంటే చాలు. రోజుకి నువ్వు ఎంత పీల్చుకుంటున్నావు అంటే నువ్వు పీల్చుకునే ఊపిరిలో 1/4, 1/3 అది 1/10 కాదు రఫ్ గా. 21,600 అంటే 100 ఎట్ టైమ్ లో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? 6 separate దాటి 6 separate వెళ్ళిపోవచ్చు. యు నో హౌ టు బ్రీత్. నేను ప్రాణాయామం చేసేస్తున్నాను. ఇట్ ఇస్ నోన్ యాజ్ భస్త్రిక కపాలభాతి. లోమ విలోమ మీ మాటలు నాకు వినిపించకూడదు. ఎన్ని ప్రాణాయామం చేస్తాను నేను అంటే నేను ఇవ్వలు చూస్తాను ఎంత ముందుకు వెళ్ళాలి దేవుడికి తెలియదు. నేను ముందుకు వెళ్తున్నాను వెనక్కి వెళ్తున్నాను. నాలెడ్జ్ లేదు మనకి. కానీ వస్తే ఇదంతా ఉద్దామాస్టారు ఖచ్చితంగా హెల్త్ వస్తుంది, మీకు రోగాలు పోతాయి, మోర్ అవేర్నెస్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీ మెంటల్ క్యాలిబర్ పెరుగుతుంది. కనుక చేస్తే ఇది అర్థం అవుతుంది ఈజీగా. ఇంకా ఇదే వద్దండి అంటేనే. కానీ మనం ఎంత చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నామో, ఇంత వయసు వచ్చి ఇంత అవగాహన వచ్చి భారతదేశంలో పుట్టి ఆ ఋషుల యొక్క సంతతి అనుకుంటూ కూడా ప్రాణాయామం అంటే ఏ సాయం డూయింగ్ ప్రాణాయామం అంటాడు. కానీ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఏ ప్రాణాయామ, వాట్ షుడ్ హ్యాపెన్? వన్ బ్రెత్ మస్ట్ లీడ్ యూ 1 year బిఫోర్. అంటే ఇంజనీరింగ్ కాలేజీ 5 ఏళ్ళు చదవాలి అనుకున్నవాడు అసలు ఇంజనీరింగ్ కాలేజీ ఎంతట్లో వచ్చేయాలి వాడికి? 5 breaths వచ్చేయాలి. అది వస్తుంది. వివేకానందకు వచ్చింది అది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా పట్టుకున్నాడు ఆయన. ఇది గుర్తుందో లేదో కెత్రి మహారాజ్ దగ్గర. అప్పుడు అది చాలా గొప్పది. అది సరే ఒక వాల్యూమ్ తీసుకెళ్తానంటే ఒక వాల్యూమ్ నాకేం సరిపోతుందండి? ఇప్పుడు 30 volumes ఎంత? ఐ డోంట్ రిమెంబర్. 29 volumes. 29 volumes తీసుకుని వెళ్ళాడు రాజు గారి గెస్ట్ ఆయన. అంటే లైబ్రేరియన్ కెనాస్టేనో వన్ టైం ఒకే పుస్తకం ఇవ్వాలి. మొత్తం తీసుకెళ్ళిపోయాడు ఆయన. తీసుకెళ్ళిపోయి అంటే ఆ 2వ రోజు ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ కానీ వివేకానంద ఊళ్ళో లేడు, ఎక్కడికో వెళ్ళాడు. సరే సాయంత్రం అయిపోయినప్పుడు వచ్చి ఆయన సారీ అండి, మేము పొద్దున్నే బుక్స్ రిటర్న్ చేసేద్దాం అనుకున్నాం మీకు, నేను రిటర్న్ చేయలేకపోయాను అని సాయంత్రం ఆ 29 volumes తీసుకొచ్చి ఇచ్చేది. నవ్వేడు. నేను చెప్పానా బాబు నీకు అర్థం కాదని, అది ఇంగ్లీష్. అది కాసేపట్లో కట్టుకోగానే ముందు వాడికి ఇంగ్లీష్ రాదేమో గొప్ప. అందులో సైన్స్ అది అన్నీ ఉన్నాయి. ఎన్సైక్లోపీడియా పెట్టడానికంటే మీకు తెలుసు కదా, సైన్సే కాదు ఆల్ ఎవ్రీథింగ్. ఎన్సైక్లోపీడియా అంటేనే అర్థం అది ఆల్ సబ్జెక్ట్. నాకు అర్థమైందయ్యా బాబు, నేను చదివిస్తాను అన్నీ. కెన్ యూ బిలీవ్ ఇట్? ఆయన తెలియచేయలే. హీ స్టార్టెడ్ క్వశ్చన్, 2 questions చేశాడు, నోరు ముసుకుని ఎస్ఏవారెడ్డి అన్నాడు మొదలుపడేసాడు. యూ కెన్ డూ దట్. వివేకానంద లైఫ్ లోనే ఇంకో మ్యాజిక్, మన దృష్టిలో మ్యాజిక్. మద్రాస్ ఓకే మాట్లాడి సంథింగ్ ఇంపార్టెంట్ అవుతాయి అని మాట్లాడుతున్నాయి. అందుచేత మాట్లాడి అమ్మా, ఏం చెప్తున్నాను నేను. మద్రాస్ ఆయన అక్కడ నుంచి, ఎక్కడి నుంచి, చికాగోలో గ్రాండ్ సక్సెస్ గా మిగిలి ఇంకో 2 ఏళ్ళు అంతా తిరిగి విత్ ఎ గ్రేట్ థంపింగ్ విక్టరీ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఓవర్ వెస్టర్న్ కల్చర్ వచ్చాడు. వచ్చాక ఎక్కడో పెట్టారు వాళ్ళు ఆయన్ని ఒక గెస్ట్ హౌస్ లో. ఆ గెస్ట్ హౌస్ లో ఏదో కొట్లాట జరిగింది, నాకు ఎగ్జాక్ట్ కేసు తెలియదు. 2-3 గంటలు కొడుతున్నారు అందరూ, వాదోపవాదాలు జరిగాయి. తర్వాత హీ వాజ్ కిల్డ్. అందులో ఉన్నటువంటి ఒక ఆ దెబ్బలాడుకుంటూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని చంపేశాడు. ఎవడు చంపించాడు? ఖచ్చితంగా ఈ దెబ్బలాట జరిగినటువంటి వాడు వాడే చంపాడు అన్నారు. ప్రూఫ్స్ ఏమీ లేవు. ఇంకా అదే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ దేశంగా వచ్చేసారు వీడే చంపాడని. అప్పుడు వివేకానంద ఉన్నాడు ఆ గెస్ట్ హౌస్ లో. వాడు అన్నాడు, మా పక్కన స్వామీజీ ఉన్నాయని. వాడికి తెలియదు తమిళియను, వాడు ఇంత పెద్ద స్వామి అని ఏం తెలియదు. వాడు పెట్టారు గెస్ట్ హౌస్ లో వివేకానందని. అంటే ఆయన ఉన్నాడంటే ఆయన చూశాడు ఇది జరుగుతున్నప్పుడు ఆయన తిన్నాడు. వాడు సరే వివేకానందం పిలిచి అడగపోతూ ఉంటే తమిళనయాత తమిళం రాదు అని, తమిళం రాదు వివేకానంది, మరి తను చెప్తున్నాడు నువ్వు చూసావు వీళ్ళు కొట్టుకుంటున్నారు దెబ్బలాడుకుంటున్నారు నువ్వు చూశానన్నాడు. మరి ఏమైనా అర్థమైందా నీకు అన్నాడు. నాకేం అర్థం లేదన్నాడు. మరొకటి ఇవన్న అన్ఫిట్ వాళ్ళు చెప్పింది నాకు అర్థం లేదు అన్నాను, కానీ వాళ్ళు చెప్పింది నేను వినలేదు అనలేదే అన్నాడు. జడ్జి గారికి కన్ఫ్యూజన్ వచ్చింది, వాట్ నాన్ సెన్స్ ఈ స్పీకింగ్, నాకు అర్థం కాలేదంటున్నాడు. వాళ్ళు ఇచ్చిన స్పీచ్ వింటున్నాడంటే ఐ కెన్ రీప్రొడ్యూస్ ద ఎంటైర్ స్పీచ్ అన్నాడు. హీ రీప్రొడ్యూస్ హీ డిడ్ నో వన్ వర్డ్ ఆఫ్ దట్. అందులో దెబ్బలాడుకుంటున్నవాడు మెల్లిగా మీరు జాగ్రత్తగా వినండి నేను ఇలా తిట్టబోతున్నానే అని ఉండడు కదా, స్పీడ్ గా కోపంతో డిషన్ డిషన్ లెవెల్లో అంతే కదా. అవన్నీ రీప్రొడ్యూస్ చేస్తారు వివేకానంద బ్రెయిన్ లో, కరెక్ట్ రీమైండ్ చేశాడు. విన్నాడు జడ్జి, విన్నాక వాడు నిరపరాధి అని తేలింది. అంతేట ఈవెన్ విత్ దిస్ బ్రెత్ యూ కెన్ గెట్ దట్ మెమరీ. మీరు చేసామండి మాకు మెమరీ రావటం లేదండి. మీరు చేయలేదండి ప్రాణాయామం, నటిస్తున్నావు నువ్వు. ప్రాణాయామం వెనకాతలు ఉన్నటువంటి ఆ లాజిక్ కానీ, ప్రాణాయామం వెనకాతలు ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ కానీ లేకుండా నువ్వు ప్రాణాయామం చేస్తే అట్ట హెల్త్ వస్తుంది. ఓకే, అది మాత్రం అది తక్కువ ఈ కాలంలో హెల్త్ రావటం చాలా గొప్ప ఈ కాలంలో. అదేండి ప్రాణాయామం ఎంత చేయగలదు, యు నో హౌ టు నో ద బ్రీతింగ్ ప్రాసెస్. అంటే జపం కంటే ప్రాణాయామం చాలా గొప్పది అని చెప్తారు. ఈ జడ్జిమెంట్ ప్రాసెస్ లో ఆ ప్రాణాయామాన్ని మానవ జాతికి అందించినటువంటి ఘనత ఎవరికి దొరుకుతుంది అంటే లానే మాస్టర్స్కి. ఖచ్చితంగా దే టాక్ అబౌట్ దట్ ఎవల్యూషనరీ ప్రాసెస్ బట్ ఐ డోంట్ నో వాట్ దే ఆర్ ఇవాల్వింగ్ అండ్ వేర్ దే ఆర్ గోయింగ్. ఇందువల్ల నో నాలెడ్జ్ అబౌట్ ద బ్రీతింగ్ ప్రాసెస్. అంటే ఏం చేయాలి, శ్వాస మీ లోపలికి వెళ్తున్నప్పుడు మీ చక్రాలలో ఎలా తిరుగుతుందో మీకు తెలియదు. తెలిస్తే మీకు రిజల్ట్స్ వస్తుంది. మీరు చక్రాలు ఎక్కడ తీసుకున్నారు అసలు ముక్కు లంగ్స్ లోకే వెళ్ళదు మీకు తీసుకుని గాలి. చక్రాలు అంటే తర్వాత చూద్దాం. మరి ఎలా వెళ్తుందండి, సింపుల్ ప్రాక్టీస్ చేసుకోండి ప్రాణాయామ కానీ విత్ దర్టింగ్ మూడ్. నిన్ను చూపించాడు మీకు గుర్తుందా ప్రాణాయామ ఏం జరిగింది ప్రాణాయామాలు మీకు కనిపించింది ఏంటంటే ముందు వాడు బ్రీతింగ్ వెరీ కరెక్ట్లీ బ్యూటిఫుల్లీ లాంగ్ డీప్ బ్రెత్ కదా, అదేంటో పిచ్చివాడు చివరికి ఏం చూపించాడు ఎక్కడుందన్నాడు, ముందు శ్వాస షార్టర్ 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 అవుతూ ఎక్కడొస్తుందన్నాడు, అగ్నిచక్ర తర్వాత వెళ్తుంది ముందు ఎక్కడ ఆడుతుంది అది సంప్రేక్ష నాసికాగ్రం సంవిశిష్ట నవలోకేయం. డైరెక్ట్ గా చెప్తాడు ఆత్మజ్ఞానం రావాలి అంటే ఆత్మజ్ఞానమే అక్కడ చెప్పింది అతను. బొమ్మన నేను దేని గురించి చెప్తున్నాను అర్థమైనా, నిన్న సేడి గురించి ఎక్కడొస్తుంది అంటే నువ్వు ఆ శ్వాసని గమనించుకొని అయినా నీకు ఆత్మజ్ఞానం వస్తుంది. వాడు అది చెప్పాడు, నీకేం గురువు కూడా అక్కర్లేదయ్యా బాబు దానికి, ఇట్ జస్ట్ సీ యువర్ బ్రెత్ ఇట్ మూవ్స్ అండ్ దెన్ ఇట్ గోస్ స్కిన్ షార్టర్ స్కిన్ షార్టర్. అప్పుడు ఈ ఫిజికల్ బాడీ నుంచి అదే ఆస్ట్రల్ బాడీలో తెలిసింది. ఇప్పుడు ఈ వైర్ ఇలా ఉంది, ఈ వైర్ ని నేను వెనక్కి లాక్కొని ఏం చేయాలి, ఇటు పడేయాలి కదా. ఇటు వెళ్తే ఏమైంది, బయటికి వెళ్ళింది. లోపలికి వెళ్తే ఏమవుతుంది, బయట కాన్షియస్నెస్ పోతుంది, థాట్స్ పోతాయి. నో థాట్ అని అన్నది అందుకు. అంతే మీరు థాట్ ని తగ్గించుకోవటం ఎక్కించుకోవటం కాదు, సారీ శ్వాసని తగ్గించుకుంటారా పెంచుకుంటారా అని కాదు కావాల్సిందే. దాన్ని ఏం చేయాలి, ప్రతి ఆహారము ప్రత్యాహారము అన్నాడు. కళ్ళుని చూస్తున్నటువంటి దాన్ని బయట ఉన్నటువంటి కళ్ళని కాకుండా లోపల చూస్తే మొదలెట్టండి. ఏం చేస్తున్నా నేను భలే దొరికారు మన గురువుకి, భలే ఆనందిస్తూ ఉంటారు గురువులు భలే దొరికారు మాస్టర్. లోపల చూడటానికి నువ్వేం చేయక్కర్లే, నువ్వు బయట చూడటం మానేస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతావు. ఆటోమేటిక్ నిద్ర అంటే ఏంటి మీకు అర్థమవుతుంది అసలు నిద్ర అంటే ఏంటి? అందుకే ఏం చెప్పాడు అక్కడ, నిద్ర అన్కాన్షియస్ మెడిటేషన్. నిన్న సిడి జాగ్రత్త చూసారా అసలు? మీరు మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ లో చూడండి అసలు, అందులో చాలా చెప్పేశాడు అక్కడ ప్రాణాయామం గురించి. అంతేకాదు బ్రీతింగ్ టెక్నిక్స్ లో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి, కానీ ఇవంతా కూడా ప్రపంచానికి అందజేసినటువంటి ఆ లహరి మాచయ ఏం చెప్పాడో కూడా ఎవరికి తెలియదు. ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి తప్పు? ఇంకా నా దృష్టిలో ఆ తప్పు నాకు తెలియదు, బికాస్ ద గురూజ్ హ్యావ్ డిసైడెడ్ ఇట్. ఇతరులకు చెప్పకపోవడం తప్పు, నీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ లో కెమిస్ట్రీ చెప్పాను, నేను కెమిస్ట్రీ చెప్పిన వాడు ఎండి డాక్టర్ అవుతాడు ఖచ్చితంగా. నేను కెమిస్ట్రీ చెప్పడం వల్ల అయ్యానంటా నేను, నేను కాకపోతే ఇంకోటి ఎవడో చెప్తాడు, వాడు చెప్పడం వల్ల అయ్యాడు. అంటే ఇక్కడ నేను చెప్పడం వల్ల అయ్యాడు అని కాదు, నేను చెప్పేది అక్కడ ఆ నాలెడ్జ్ ఉండటం వల్ల వాడు ఎండి డాక్టర్ అయ్యాడు కదా. ఈ ప్రాణాయామాలు అవి మీరు ఎలా చేసుకోవాలి, ఎలా చేయించాలి అనేది రహస్యంగా చెప్పేసి. ఏంటి రహస్యం? వాడు లోపలికి ఎలా వెళ్తాడు? వెళ్తా వస్తే కదా, నువ్వు లోపలికి వెళ్తే నీకు ఇంత శక్తి వస్తున్నావు నువ్వు చెప్తున్నావు. వెళ్తేగా వాడికి ఆ శక్తి వచ్చేది. వాడు వెళ్ళమని ముందు నువ్వు చెప్పేస్తే ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పా, వెళ్ళండి మీరు లోపలికి, నేను చెప్పాగా, ఎందుకు రహస్యంగా ఉంటాడా ఇది? కానీ ఇలా చెప్తే లాభం ఏంటి? ఖచ్చితంగా మీలో ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా నిజంగా మనసుంటే మీరందరైనా ట్రై చేసుకోవచ్చు. ట్రై చేసుకుంటూ ఉంటే ఏం చెప్పాడు అక్కడ? యూ డోంట్ నీడ్ ఏ గురువు అన్నాడు. చెప్పాడా లేదా? యువర్ బ్రెత్ ఇస్ యువర్ గురువు, ఇట్ విల్ లీడ్ యూ. మీకు ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎవడు మాత్రం ఏం చేయగలడు? గాట్ ద పాయింట్? ఇంకేత ఆ అనాలిసిస్ అర్థం చేసుకోవాలి తప్ప. నేను వివేకానందం చదివాను, నేను శంకరాచార్య వారిని చదివాను, నేను బైబిల్ అంతా 24 సార్లు చదివేశాను, నేను ఖురాన్ అంతా 40 సార్లు చదివేశాను, నేను భగవద్గీత అంతా చదివేశాను. నీకు ఏం తెలుసు భగవద్గీత గురించి చదివానంటో? వాట్ ఈస్ దట్ ఫూలిష్నెస్? ఒక రాజుగారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. నేను భగవద్గీతను అన్ని రకాలుగా చెప్పగలనండి, మీరు ఒక అర్థం చెప్పండి. ఇక్కడ నుంచి నేను రివర్స్ లో అలా ఇలా ఇలా వెళ్ళిపోయి మళ్ళా అలా అలా వచ్చేసి నేను చెప్పేస్తానండి భగవద్గీతను. నచ్చి దాని అర్థం ఏంటో వాడు చెప్పాడు అలాగా. మీకు అర్థమైనట్లేదయ్యా అన్నాడు రాజుగారు భగవద్గీత గురించి. కొన్ని మండుతుందిగా, అంత పెద్ద పండితుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను భగవద్గీత గురించి మీరు ఏం అడుగుతే అది చెప్తాను నేను అంటే, రాజుగారు ఏమన్నాడు? నీకేం రాదయ్యా భగవద్గీత గురించి. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఊరుకుంటే బాగుంది, తన భార్యతో చెప్పాడు. భార్య నోరు మూసుకు ఊరుకోవచ్చు కదా, కరెక్ట్ అండి? మీకు అర్థం కాలేదండి. రాజుగారిని అయితే ఏం చేయలేదు. మన చేతకానితనాన్ని, మనకి జ్ఞానం లేకపోయినా ఆ జ్ఞానం మనకి రాదు అని ఎవడైనా మనకి మనకంటే కింద స్థాయిలో ఉన్నవాడు చెప్తే మనం ఏం చేస్తామని? కొంచెం చేతిలో నుంచి కొడతాం కూడా. సరే వాడు కొట్టాడు లేదో నాకు తెలియదు. సరే మళ్ళీ రెండోసారి వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. ఇంతకంటే రాజుగారు ఏమన్నారంటే, నేను చెప్పిన ఈ మాట నువ్వు కాస్త ఆలోచించు, ఓ 3 రోజులు 4 రోజులు పోయిన తర్వాత నువ్వు రా నాకు. మళ్ళీ వెళ్ళాడు. నీకు భగవద్గీత అర్థం కాలేదయ్యా? నువ్వు పండితుడు అంతే, యూ కెన్ రీప్రొడ్యూస్ ఇట్. రిప్రొడక్షన్ ఈజ్ నాట్ నాలెడ్జ్. అరవిందో గురించి మనం చెప్తాం కదా, ద నాలెడ్జ్ ఐ హ్యావ్ మస్ట్ హ్యావ్ ఏ ప్రాక్టికల్ యూటిలిటీ. దాన్ని ప్రాక్టీస్ లో పెట్టలేకపోతే ఆ నాలెడ్జ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నీకు. సరే ఇలాంటి 4-5 సార్లు జరిగింది. వచ్చిన ప్రతిసారి కూడా వాడి భార్య కూడా రాజుగా చెప్పింది. మొదటిసారి ఇరిటేట్ అయ్యాడు, రెండోసారి ఇరిటేట్ అయ్యాడు, 4వ సారి ఆలోచించడం మొదలెట్టాడు. దాని తర్వాత ఇంకా వాడు రాజుగారి దగ్గరికి వెళ్ళలేదు. తన అరుగు మీద కూర్చుని భగవద్గీత చదువుతున్నాడు. ఇంకప్పుడు రాజుగారు వచ్చారు వాళ్ళ దగ్గరికి. రాజుగారు వస్తే వీడేం లేవలేదు, ఏమీ చేయలేదు. ఇంతకంటే నేను గీత చదువుతున్నాను, అక్కడ ఉంది అయ్యా. రాజుగారు ఓపికగా కూర్చున్నారు. ఓపికగా కూర్చున్నాక చెప్పండి ఎందుకు వచ్చారు మీరు రాజులు గారు? నేను గీత చదువుతున్నాను కనుక మాట్లాడకూడదు చెప్పా. మీరు ఎంత గొప్పవాళ్ళైనా నేను మిమ్మల్ని క్షమించండి. నేను నవ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద స్పిరిట్ ఆఫ్ గీత. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనేటటువంటి ఆ ట్రెమెండస్ ప్రతిజ్ఞ ఆ ప్రతిజ్ఞ వెనకాతలు ఎంత పవర్ ఉందో మీకు తెలుసు. అసలు మామూలు వ్యక్తి కాదు ఆ ప్రతిజ్ఞ చేసింది. కానీ మీ యోగక్షేమాలు ఎప్పుడు వహిస్తాడు అవుతాను? అనన్య చింత ఉంటే మాకు రాజుగారు అదేదో ఇస్తారు అదేదో ఇస్తారు అని వెళ్ళినంత వరకు రాజు ఏమన్నాడు మీకేం అర్థం లేదు అయ్యా గీత. కానీ ఎప్పుడైతే గీత అర్థమైందో రాజు వచ్చినా లాభలే. నాకు అర్థమైపోయిందండి, నాకు ఇప్పుడు ఈసారి నేను గీత చదువుతున్నప్పుడు మా బాస్ వస్తే, దాని తర్వాత నీ ఉద్యోగానికి ఏదైనా అవుతే నా మీద కేసు చేయబాసండి మాస్టర్ చెప్పారు కనుక. నువ్వు అందులో ఇన్వాల్వ్ అయిపోయి అవగాహనతో చేసినప్పుడు గ్యారంటీగా నీకే తెలుస్తుంది మనకు అవగాహన ఏం లేదు. ఇప్పుడు చిన్న బాధలుస్తే ఏడ్చేస్తాం, మనం అనుకున్నట్టు పరిస్థితులు జరగబోతే ఏడుస్తాం, ఇంట్లో భీభత్సం క్రియేట్ చేసి పారిస్తాం మనం. ఇంకా నువ్వు యోగక్షేమం ఆయమం భగవద్గీత అని అది ఏమో మనం ఏం చేస్తాం. అందులో శంకరాచార్యులు అని అడ్డు పెట్టుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి ఈనాడు భారతదేశంలో వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ దాని ఛాలెంజ్ కొరకే జరుగుతుంది అనుకుంటాను నేను. దాని యొక్క స్పిరిచువల్ ఇంప్లికేషన్స్ అవి మీది సోలార్ సిస్టమ్ చదువుతూ చదువుతూ అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్, ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద ప్రాక్టికల్ ఇవల్యూషనరీ స్కీమ్ ఆఫ్ థింగ్స్. అర్థమవుతుంది కదా చెప్తున్నది. అంతేత భగవంతుడ దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎప్పుడు నవ్వుతో ఆనందంగా జీవించగలగాలి. ఎక్కడున్నా నువ్వు అలా జీవించలేకపోయావు అనుకో, ట్రై, అది లక్ష్యం అండి. అంతే తప్ప నేను భగవంతుడి దగ్గరికి వచ్చినా నా కష్టాలు ఉన్నాయండి, ఆ కష్టాలకి మళ్ళీ జస్టిస్ చేసి ఇస్తాం మనం. ఇంత బాధిస్తే నేను బాధపడక్కర్లేదా? నువ్వు బాధపడక్కర్లే, కానీ బాధపడుతున్నట్టు నటించు, లాక్కే బాగుండదు. నువ్వు అద్వైతం గురించి చెప్తూ ఎవడైనా చచ్చిపోయాడు అనుకో, ఏముందండి వాడి ఇంటికి వెళ్ళి కొంపలంటుకుంటుంది. కామన్ సెన్స్ ఉండాలి, కానీ నీ లోపల కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ నీ లోపల నుంచి నువ్వు ఎంత శాంతంగా ఉంటావు, ఎంత అద్భుతంగా జీవిస్తావు నువ్వు. అర్థమవుతుందో ఎందుకు చెప్తున్నాను, ఈ మిడిల్ పాయింట్ ఇప్పుడున్నటువంటి ఇంకొక 200 సంవత్సరాలలో ఆ స్థితికి రాగలిగినటువంటి వాళ్ళు 5 గురులో 3 ఉన్నారు. ఇది ఎవరు చెప్పారు? జ్వాలాసుల మహర్షి అబౌట్ 75 ఇయర్స్ బ్యాక్ చెప్పాడు. ఖచ్చితంగా ఎవల్యూషనరీ స్కీమ్ లో నేచర్ ఆగదు, అంతకంటే ఎక్కువే టైం అయి ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే టాలెంట్ ఉండటం వేరు, అవగాహన ఉండటం వేరు, ప్రాక్టీస్ చేయటం వేరు. దానికి ఈ క్లాసులన్నీ నేను పెడుతున్నాను. నేను ఈ జడ్జిమెంట్ డేస్ ఇంకొకటి పెట్టి ఆపిస్తాను నేను. దాని తర్వాత పుస్తకం ఫినిష్డ్, దాని తర్వాత మీరు ఇంకా చదువుకోవాలి. నెక్స్ట్ అంటే అయిపోయింది ఏంటండి? అదేలే అమ్మా నేను నివాసంగా చెప్తాను, మీరు చెప్తానులే. దిస్ ఈజ్ అనదర్ వే. ఒక రౌండ్ లో జడ్జిమెంట్ డేస్ ఎలా ఉంటాయి? నెక్స్ట్ అవసరం లేదు మాది, ఇప్పుడు చెప్పాను అది ఆ టేబుల్ చెప్పి. ఏ టేబుల్? ఇది టేబుల్ 77 లో మీరు ఏం చేస్తారు అంటే, ద ఎంటిటీస్ విల్ రెజ్యూమ్ దేర్ రివల్యూషన్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ దాంట్లో. వాళ్ళు రివల్యూషన్ స్కీమ్ లో మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతారు? నెక్స్ట్ చైన్ లో. సెకండ్ ఆర్డర్ వాళ్ళు నెక్స్ట్ రౌండ్ లో, థర్డ్ ఆర్డర్ వాళ్ళు నెక్స్ట్ గ్లోబ్ పీరియడ్ లో, ఫిఫ్త్ సబ్రేస్ వాళ్ళు నెక్స్ట్ గ్రూప్ ఫేస్ లో మొదలు పెడతారు. అది అక్కడ చెప్తున్నాడు అది. ఇలాగా ఆ మొత్తం ఉన్నటువంటి ఆ జడ్జిమెంట్ డేస్ అక్కడ వేసిన చూసుకోండి, అది రౌండ్ లో ఉండేవి, రూట్లెస్ లో ఉండేవి, గ్లో పీరియడ్ లో ఉండేవి, అన్ని కలిపి ఒక చోట పెట్టాడు. ఇవన్నీ కలిపి ఎన్ని ఉంటాయంటే 400 జడ్జిమెంట్ డేస్ ఉండేవి. ఎక్కడ? ఇన్ వన్ చైన్. నెక్స్ట్ అంతే, ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే రామాయణం అంతా నేను 250 ఇయర్స్ వరకు జడ్జిమెంట్ అయ్యి అఫ్ ది సబ్ రేస్ 6 సబ్ నుంచి 6 సబ్ రేస్ వెళ్ళేది. అన్ని సబ్ రేస్లు ఇక్కడ కలుస్తున్నాయి అమ్మా, అంటే అన్ని జడ్జిమెంట్ డేస్ ఇక్కడ కలుస్తున్నాయి ఎక్సెప్ట్ ద చైన్ సబ్. ఆ ఫిఫ్త్ గ్లోబ్ కూడా కలవటానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే జంప్ చేయగలిగినటువంటి వాడు ఇప్పుడు కనుక జంప్ తీసుకుంటే స్కీమ్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. స్కీమ్ నుంచే చాలా బిగ్ క్వాంటమ్ గన్. నెక్స్ట్ సేమ్ అండి, అయిపోతే చాలు అక్కడ ఆపిస్తాను నేను. టైం అయిదా 9:18 సార్, నేను టైం తీసుకోవటం లేదు. చాలు. జడ్జిమెంట్ డేస్ లో ఇంకొకటి కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డిస్టెంట్ మ్యాటర్ హస్టెంట్, ఇది అర్థమవుతుంది కదా మీకు. అంటే ఫస్ట్ హాఫ్ లో డిసెంట్, సెకండ్ హాఫ్ లో అసెంట్. డిసెంట్ లో ఫెయిల్యూర్స్ అనేటటువంటిది ఏం లేదుగా, దిగుతూ ఉంటాయి అంతే. దొల్లటానికి అక్కడ నుంచి దొల్లటం మొదలెడితే ఎక్కడ అవుతాడు చూడు, ఎక్కడ అయినప్పుడు మాత్రమే డౌట్. రెండో మెట్టి మీద ఆగిపోతాడా, మూడో మెట్టి మీద ఆగిపోతాడా, ఆయాసపడతాడా. అంచేత ఈ ఫస్ట్ వరకు జడ్జిమెంట్ డేస్ లేవు, దొల్లటమేగా, కిందకి డిసెండ్ అవటమేగా. ఇంకా అక్కడ నుంచి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. చేత యూ హ్యావ్ టు గో అగేన్స్ట్ మ్యాటర్, అగేన్స్ట్ మ్యాటర్ ఇన్ ఆల్ ప్లేన్స్. ఫిజికల్ ప్లేన్ లో అయితే మ్యాటర్, మెంటల్ ప్లేన్ లో అయితే అగేన్స్ట్ డిజైర్స్, మెంటల్ ప్లేన్ లో అయితే అగేన్స్ట్ థాట్స్, మరి ఇంట్యూషనల్ ప్లేన్ లో అయితే అగేన్స్ట్. పిండి అంటే మాధ్యాహ్నంలా ఉంది. Do you know what is the intuition? Tell me, we don't know what it is. We don't know aggression. It is a thoughtful state. Intuition always comes in a... Instead, we don't know what is the intuition. That is a thoughtful state. 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 That is a ascent. That ascent, this thoughtful stage, one thing that is so natural, we can do it. So-called failures are there. So-called failures are not really failures actually. They take more time. Next. Influence is great for you. ఇక్కడ మనకి ప్లానెట్స్ మీద నుంచి దేవరాజు మీద రెండు రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ మానవ జాతి మీద పడుతూ ఉంటాయి. మానవ జాతి మీదే కాదు, అందరి మీద పడుతూ ఉంటాయి. కానీ మానవ జాతి దాన్ని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్లానెట్స్ నుంచి వస్తున్నాయి, గ్రహాల నుంచి వస్తున్నాయి. రెండోది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ దేవరాజాల నుంచి వస్తున్నాయి. కానీ దేవరాజు గారు ఎదురు చూస్తున్నారు. ఓకే,